ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్ భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. వాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే యత్ కృపాతమహం వందే శ్రీ గురు. హరే కృష్ణ. ఈరోజు శ్రీ భాగవత శ్రవణోత్సవం కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపున ఇదే మా స్వాగతం. ఈరోజు భాగవతం మొదటి స్కందం అన్న చివరి రోజు. సో విఆర్ వి షుడ్ నాట్ సే వి ఫినిష్డ్ ఫస్ట్ క్యాంటు, బికాస్ భాగవతం అనేది నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు చేయాలి. కాకపోతే అట్లీస్ట్ ఒక ఒక క్రమబద్ధంగా మొదటి స్కందం మొత్తాన్ని మనం పూర్తి చేయగలిగాము. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద డివోటీస్. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే మీ అందరూ నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా నేను గత నెల రోజులుగా నా యొక్క చేతన మొత్తము భాగవతం చుట్టూ కేంద్రీకరించగలిగాను, అట్లీస్ట్ కొంత శాతమైనా సరే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. హరే కృష్ణ. సో నిన్న మనం 18వ అధ్యాయం సగం వరకే కంప్లీట్ చేయగలిగాము. పరీక్షితుడు ఏ విధంగా శమిక ఋషి మీద ఆగ్రహించి శమిక ఋషి మెడలో మృత సర్పాన్ని వదిలేస్తారు. దట్ ఈస్ వేర్ వి ఎండెడ్, రైట్? సో తర్వాత అక్కడ నుంచి మనం ఈరోజు మనం చూర్చించుకుంటాము. సో 18వ అధ్యాయం మిగతా భాగము మరియు 19వ అధ్యాయం, సో ఈ రెండు మనం ఇప్పుడు ఈరోజు ఫినిష్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ విషయము ఈ విధంగా పరీక్షితుడు శమిక ఋషి మెడలో మృత సర్పాన్ని వేసి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోతారు, ఆ విషయం అతని పుత్రుడు ఆయన శృంగి అతను తెలుస్తుంది అనమాట. ఈ బ్రాహ్మణ కుమారుడు యాక్చువల్గా హీఈస్ ఏ స్మాల్ చైల్డ్. అతను ఎందుకంటే అతను అప్పుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడు అతను తన తన సోదరులతో ఆడుతూ ఉంటాడు అనమాట. ఇట్ మెన్షన్ దట్ నో దట్ ఈస్ ఇమ్మెచ్యూర్. అర్భకా అనే పదం అక్కడ వాడబడుతుంది. అర్భకా అంటే చైల్డ్, దట్ మీన్స్ ఈజ్ ఎ ఇమ్మెచ్యూర్ గాయ్. ఎందుకంటే అట్లీస్ట్ అకార్డింగ్ టు వైదిక్ ట్రెడిషన్ ఆటలు అనేవి ఇన్ జనరల్ గా పిల్లలు ఎక్కువ ఆడతారు అన్నమాట. సో హీజ్ ఏ దట్ షోస్ దట్ హీజ్ ఎ స్మాల్ చైల్డ్. కానీ ఎప్పుడైతే ఈ విషయం అతనికి శృంగికి తెలుస్తుందో, ఈ విధంగా పరీక్షితుడు తన తండ్రిని అవమానించాడు, తన తండ్రి మెడలో మృతతర్పణేశారని చెప్పి, వెంటనే శృంగి చాలా సీరియస్ అవుతారనమాట. సీరియస్ అయ్యి అప్పుడు అక్కడ అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సెక్షన్, అంటే ఈరోజు క్లాస్ ఫస్ట్ నుంచే చాలా, సో టుడేస్ క్లాస్ ఈరోజు క్లాస్ లో మీరు చూస్తారు కంప్లీట్లీ కండెన్స్డ్ అనమాట. అంటే ఒక్కొక్క శ్లోకము చాలా పొటెన్షియల్ శ్లోకాస్ యూ విల్ సీ టుడే. శృంగి అంటారనమాట, నా తండ్రి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఏదో ఆతిథ్యం ఇవ్వలేదు అని చెప్పి పరీక్షితుడికి కోపం వచ్చిందా, ఏం ఎందుకు ఇవ్వాలి, అసలు మేము ఎందుకు ఇవ్వాలి, మేము బ్రాహ్మణులము, వాళ్ళు క్షత్రియులు, క్షత్రియులు అనేవాళ్ళు కాపల కాయాలి, క్షత్రియుల బాధ్యత ఏంటి బ్రాహ్మణుల్ని అందరిని రక్షించడం, అంటే వాళ్ళు కుక్కలతో సమానము, వాచ్ డాగ్, వాచ్ డాగ్ అంటే బయట కుక్క ఉండు, కుక్కలు కాపలా కాస్తాయి కదా, కాపలా కాసే కుక్కలతో సమానము, కుక్కలు కాపలా కాసి బయట ఉండాలి తప్ప ఇంట్లోపలికి రాకూడదు, లోపలికి రాకూడదు అలా అని చెప్పి ఎవరు చెప్తారు, శృంగి అంటాడనమాట. ఒక వీధి కుక్క అనేది ఇంట్లోకి వచ్చి తన స్వామి బ్రెడ్ వేస్తే తినపడేయాలి, కానీ తన స్వామి తింటున్న పాత్రలోని కలిసి తినొచ్చా, కాబట్టి పరిశుద్ధుడికి ఎందుకు ఆ ఎక్స్పెక్టేషన్, నేను రాజుని నన్ను నాకు ఆతిథ్యం ఇవ్వలేదని చెప్పడానికి అంత కోపం వచ్చింది, కానీ ఆయనకి ఆ ఎక్స్పెక్టేషన్ దేనికి అని చెప్పి శృంగి అంటాడు. అలా అని శృంగి, సో దిస్ ద ఫస్ట్ థింగ్ బిఫోర్ వి గో హెడ్, అంటే ఇక్కడ చూసినట్లయితే శృంగికి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నేను బ్రాహ్మణుడిని అనే ఒక గర్వం అనమాట. కాబట్టి వీళ్ళు క్షత్రియులు, క్షత్రియులు అనేవాళ్ళు బ్రాహ్మణుల కన్నా కింద స్థాయి అని చెప్పి. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఆఫ్ శృంగి. శృంగి చాలా తప్పులు చేస్తాడు ఇక్కడ మనము. నవ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, వచ్చే అరగంటలో మనము శృంగి స్వభావాన్ని చూస్తామన్నమాట. చాలా మనకి అంటే మంచి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, చెడు నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మనం ఇక్కడ శృంగి నుంచి చూసినట్లయితే, రైట్, దిస్ గాయ్ శృంగి, నేను బ్రాహ్మణుని, వాళ్ళు క్షత్రియులు, క్షత్రియులు అనేవాళ్ళు దే ఆర్ వాచ్ డాగ్స్, వాళ్ళు మమ్మల్ని కాపలా కాసే కుక్క లాంటి వాళ్ళు అని చెప్పి. అఫ్ కోర్స్ ఇప్పుడు నా ఆడియన్స్ లో కొంతమంది క్షత్రియులు ఉండొచ్చు, అంటే కాస్ట్ ప్రకారంగా సందేహ సమ రాజులు అలాంటి వాళ్ళు ఉండొచ్చు. సో డోంట్ టేక్ యూనో, ఇక్కడ మనం ఇక్కడ బ్రాహ్మణులు నిందిస్తున్నాము, క్షత్రియులు నిందిస్తున్నాం అని కాదు. కానీ ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే, చూడండి భగవంతుడి సృష్టిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. బ్రాహ్మణుల బాధ్యత వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడడం అయితే, క్షత్రియుల యొక్క బాధ్యత సగటు మనుషుల్ని ధర్మం తప్పకుండా కాపాడడము, వైశ్యుల యొక్క బాధ్యత జంతువుల్ని కాపాడడము, మళ్ళీ కృషి వాణిజ్యం చేయడము, శూద్రుల యొక్క బాధ్యత మిగతా మూడు వర్ణాలకి సేవ చేయడము. కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరమే. భగవంతుడు సృష్టించాడంటే ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో ఒక బాధ్యత ఉంటుందన్నమాట. కాబట్టి మనం మన బాధ్యతను చేయాలి, వేరే వాళ్ళు తమ బాధ్యత చేస్తున్నప్పుడు దాన్ని మనం గౌరవించాలి. అలా మనం గౌరవించలేనప్పుడు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతాయి. చూసి శృంగి అనేవాడు ఈస్ థింకింగ్ దట్ క్షత్రియస్ ఆర్ వాచ్ డాగ్స్, కానీ క్షత్రియులే లేకపోతే బ్రాహ్మణులు బతకలేరు, కానీ బ్రాహ్మణులే లేకపోతే బ్రాహ్మణికి ఎవరు రక్షణ కల్పిస్తారు? ఈ రోజుల్లో బ్రాహ్మణులు ఎందుకు తన ప్రచారం చేయలేకపోతున్నారు చెప్పండి? నిజమైన బ్రాహ్మణుడికి ఏం లేదు, ఎందుకంటే అతనికి రక్షించిన కల్పరచట్లేదు, ఎందుకంటే క్షత్రియులు ఇప్పుడు కలియుగ ఏజెంట్స్ కింద తయారయ్యారు. కాబట్టి క్షత్రియులు లేనప్పుడు, నిజమైన క్షత్రియులు లేనప్పుడు బ్రాహ్మణుడు పవర్లెస్. సిమిలర్లీ బ్రాహ్మణులు లేనప్పుడు క్షత్రియులు ఓకే, వాళ్ళు మేనేజ్మెంట్ చేయగలరు, కాకపోతే ధర్మాన్ని ఎవరు బోధిస్తారు? సిమిలర్లీ వైశ్యులు లేనప్పుడు క్షత్రియులకి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? శూద్రులు లేనప్పుడు ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. కాబట్టి భగవంతుడి సృష్టి ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరూ వినయం అనేది జీవితంలో చాలా ముఖ్యం అన్నమాట. సో దిస్ దట్ మీన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ నా రోల్ ఏంటి, నా రోల్ మనం చేస్తాము, వేరే వాళ్ళ రోల్ కూడా గౌరవించాలి. ఇస్కాన్ లో కూడా ఇటువంటివి కొన్ని అంటే ప్రభుపాద వారి సమయంలో జరిగాయి అన్నమాట. ప్రభుపాద వారి సమయంలో చూసినట్లయితే అప్పట్లో సన్యాసికి గృహస్థాస్కి మధ్య గొడవ ఏదన్నమాట. సన్యాసి సన్యాసులు అనుకునే వాళ్ళు అంటే బ్రహ్మచారులు సన్యాసులు వాళ్ళు ఏమని వారు, ఓ గృహస్థుల ఆసక్తులు, మేము చూడండి తెల్లారి నుంచి రాత్రి వరకు పుస్తకం వితరణ చేస్తున్నాము అండ్ కంప్లీట్ డెడికేటెడ్ కానీ గృహస్థులు, అఫ్ కోర్స్ అప్పట్లో గృహస్థులు అంటే ఈ రోజుల్లో అలా కాదు, గృహస్థులు కూడా టెంపుల్లోనే ఉండేవాళ్ళు, గృహస్థులు కూడా జీతాలు అలాంటివి ఏం లేవు. బ్రహ్మచారులు గృహస్థులు పూర్తిగా సమానంగా ఉండేవాళ్ళు, కాకపోతే గృహస్థుల పక్కన వాళ్ళ భార్యలు ఉండేవారు, అంతే తేడా. అదరాజు వాళ్ళకు కూడా ఇప్పుడు బ్రహ్మచారికి ఏ విధంగా టెంపుల్ చూసుకుంటుందో వాళ్ళ అవసరాలు, గృహస్థులను కూడా అలాగే చూసుకుంటుంది, ఫుల్ టైం గృహస్థాస్. సో బట్ స్టిల్ బ్రహ్మచారి గృహస్థుల్ని అలాగ అవమానించేవారు, గృహస్థులేమో బ్రహ్మచారిని వేరే రకంగా అవమానించేవారు అనమాట. సో ప్రభుపాద దీనివల్ల చాలాసార్లు చాలా తలనొప్పి వచ్చేది. సో ఎందుకంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ, రైట్? సో కానీ ఒక ఆదర్శవంతమైన కమ్యూనిటీలు ఎలా ఉండాలంటే బ్రహ్మచారులు అనేవాళ్ళు అనుకోవాలి, గృహస్థులే కానీ సపోర్ట్ చేయకపోతే మనము మన ధర్మాన్ని చేయగలమా? సాధువులుగా ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చాము, కానీ ఆ వనరులు మనకి వేరే వాళ్ళు సమకూర్చకపోతే మనం అప్పుడు మన ధర్మాన్ని మన ప్రచారం పక్కన పెట్టి వేరే పనులు చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా సాధువులు అనే వాళ్ళకి గృహస్థుల పట్ల గౌరవం ఉండాలి, అందుకే గృహస్థుల్ని బ్రహ్మచారులు అనే వాళ్ళు తల్లిదండ్రుల్లా స్వీకరించారనమాట. సమాజంలో గృహస్థ సార్ లైక్ ద ఫాదర్స్ ఫర్ బ్రహ్మచారీస్. సిమిలర్లీ గృహస్థులు ఏమనుకోవాలి, నేను సప్లై చేస్తున్నాను కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు అలా అనుకుంటే అది కూడా తప్పే. గృహస్థులు ఏమనుకోవాలంటే నేను నా యొక్క వృత్తి అంతా చాలా మాయతో ముడిపడి ఉంటుంది, కానీ వీళ్ళు నన్ను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తున్నారు, కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు కృష్ణతత్వాన్ని బోధిస్తున్నారు నన్ను. ఎందుకంటే సాధువులు అనేవాళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తే ప్రభుపాద చాలా సందర్భాలు చెప్తారు సన్యాసి అనేవాళ్ళు ఎందుకు సమాజంలో ముఖ్యం అని చెప్పి. ఎందుకంటే సన్యాసి అనేవాళ్ళు నికార్సైన వైరాగ్యాన్ని ప్రదర్శించాలి, ప్రదర్శించాలంటే చూపించుకోవడం కాదు అలా బతకాలి. సో అటువంటి వైరాగ్యాన్ని చూసినప్పుడు గృహస్థులకు కూడా, ఓ నా జీవితంలో కూడా కొంచెం కొంత వైరాగ్యాన్ని అలవాటు పరుచుకోవాలని చెప్పి ఒక 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 ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ, ఒక రకమైన ప్రేరణ వస్తుందన్నమాట గృహస్థులకి. కాబట్టి ఒక అంటే వైదిక సమయంలోనే మాత్రమే కాదు, ఈ నేటి కాలంలో కూడా ప్రతి ఒక్కరూ వి షుడ్ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ ఈచ్ అదర్స్ కంట్రిబ్యూషన్. ఈ విధంగా ఒక కమ్యూనిటీలో ఒకరికి ఒకరు గౌరవం ఉంచుకుంటే అప్పుడు ఆ కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది, ఆ కలి ప్రభావం తగ్గుతుంది అనమాట. కానీ ఇక్కడ శృంగి ఏమనుకున్నాడంటే మేము సుపీరియరు, వీళ్ళు మాకు క్షత్రియులు అనేవాళ్ళు, మాకు బానిసులు లాంటి వాళ్ళు అని చెప్పి అనుకున్నాడు అనమాట. అంటే అతనికి అందుకనే అతనికి అక్కడ వస్తుంది అర్భకాన్ వస్తుంది, అంటే అతనికి అర్థం కావట్లేదు. అతనికి ఏం అర్థం కావట్లేదు అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఇలా ఉండగలమా అనే విషయం అతనికి అర్థం కావట్లేదు అనమాట. కానీ తన తండ్రికి అర్థమవుతుంది. సో ఈ విధంగా అతను ఏం చేస్తాడు, వెంటనే శపిస్తాడు అనమాట. ఏమని శపిస్తాడు, చూడు పరీక్షితుడు, ఈ రాజులు వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడొచ్చింది, బ్రాహ్మణులని మా ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానించి మమ్మల్ని అవమానించి అంతటి ధైర్యం వీళ్ళకి ఎక్కడొచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు, కృష్ణుడు ఈ లోకంలో లేడు అని కదా వీళ్ళకి ధైర్యము, కృష్ణుడు లేడు కాబట్టి ధర్మం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మాకు ఎప్పుడు తిరుగు లేదు అనుకుంటున్నాడేమో. కృష్ణుడు లేకపోతే ఏంటి, నేనున్నాను, భగవంతుడు లేకపోతే నేనున్నాను అనమాట. కృష్ణుడు ధర్మాన్ని కృష్ణుడు లేపడం వల్ల ఈ అధర్మవాదులు ఇలా పేటరేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు, బట్ నేను వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తా, ఐ విల్ షో దెమ్ దేర్ ప్లేస్, ఐ విల్ షో దెమ్, నేను చూపిస్తా వీళ్ళకి వీళ్ళ స్థాయి ఏంటో అని చెప్పి వెంటనే అతను ఏం చేస్తాడు, అక్కడ ఉన్న జలాన్ని ముట్టుకొని తనని తను పవిత్రం చేసుకొని శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడంటే నేటి నుంచి 7వ రోజుకి ఇతను ఒక స్నేక్ బర్డ్, అంటే సర్పపక్షి, తక్షకుడు, స్నేక్ బర్డ్ కాటుతో, స్నేక్ బర్డ్ కాటేయడంతో ఇతను చనిపోతాడని చెప్పి పరీక్షితుడికి శపిస్తానమాట. 7 రోజుల్లో ఇతనికి మరణం సంభవిస్తుంది. ఒక సర్పమును, ఒక సర్పము పామును ఆ కాటుగా చెప్పి అతను శపిస్తాడు శృంగి. శపించి అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా తన తండ్రి దగ్గరికి వెళ్తారు. తండ్రి మెడలో సర్పం ఉంటుంది, కానీ తండ్రి తపస్సులో ఉంటాడు. తండ్రిని చూసి ఏడుస్తాడు అనమాట, బోర్ని ఏడుస్తాడు అనమాట, ఇలా అయిందని చెప్పి. ఏం ఆ ఏడుపు విని తండ్రికి మెలకు వస్తుంది. అతను చూస్తాడు ఎందుకు నా పుత్రుడు ఏడుస్తున్నాడా అని చెప్పి తన మెడలో చూస్తాడు సర్పం ఉంటుంది. సర్పాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు అనమాట. అతనికి కోపం రాదు, నా మెడలో సర్పం ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎందుకు ఏడుస్తున్నారు. తర్వాత శృంగి చెప్తాడు అనమాట, ఇలా అయింది, మీకు మిగిలిన అన్యాయం జరిగింది, నేను అతను శపించుతానని చెప్పి. ఎప్పుడైతే శమీకృషి అది వింటాడో, ఈ పరీక్షితుడిని శపించావా నువ్వు, ఇంత ఘోర అపరాధం చేశావని చెప్పి శమీకృషి చాలా బాధపడతాడు అనమాట. శమీకృషి సేస్, డూ యూ అండర్స్టాండ్, నువ్వు ఏం చేస్తావు, నీకు అర్థమవుతుందా, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష విధిస్తావా అని చెప్పి. పరీక్షితుడు చేసింది చిన్న తప్పు అని చెప్పి ఆఫ్ కోర్స్ ఒక రకంగా హీజ్ అ ట్రాన్సెండెంటలిస్ట్, అతను ఒక యోగి కాబట్టి దాన్ని అతను సీరియస్ గా తీసుకోలేదు. ఆయన తీసుకోకుండా చెప్తారనమాట, ఇంత చిన్న విషయానికి నువ్వు అతను అంత పెద్ద శిక్షించావు, ఇది అసమంజసం కాదు అని చెప్పి అప్పుడు చెప్తాడు. ఎవరు శమీకృషి చెప్తారు, ఏమని చెప్తారంటే, చూడండి పరీక్షితుడు గొప్ప రాజర్షి, రైట్, కాబట్టి అతను తన అటువంటి రాజుకు నువ్వు పరీక్ష చేయడం అనేది చాలా, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ లెసన్. వాట్ ఇస్ ద లెసన్? చూడండి శృంగి ఎవరు, చిన్న బాలుడు, అవునా కదా, చిన్న బాలకుడు. ఈజ్ ఏజ్ మస్ట్ బి సంథింగ్, వాట్, మేబీ 10 ఇయర్స్, 10 to 15 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు, 10-15 ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు ఆయన వయసు. సో అంటే 10 ఏళ్ళ కుర్రవాడికి ఒక రాజును శపించే అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? సమ్రాట్ చక్రవర్తి పరీక్షితుడు, అతనికి శపించే శక్తి ఎక్కడి నుంచి? ఎందుకంటే అతని దగ్గర బ్రహ్మ తేజస్సు ఉంది కాబట్టి, బ్రాహ్మణికల్ పవర్, ఆ బ్రాహ్మణ శక్తి ఉంది కాబట్టి అతను శపించగలిగాడు. కానీ బ్రాహ్మణ శక్తి ఎలా ఉంది శృంగి దగ్గర? ఎలా ఉంది అంటే, శృంగికి ఆ శక్తి రావడానికి కారణము బ్రాహ్మణ కల్చర్ నిలబడమే. ఆ కల్చర్ ని నిలబెట్టింది పరీక్షితుడు. పరీక్షితుడు ఆల్రెడీ కలికాలం వచ్చేసింది, అయినా సరే కలిని నియంత్రించగలిగాడు సంకీర్తన ద్వారా. కలిని నియంత్రించడం వలనే అధర్మం ఇంకా పెరగలేదు, కలిని నియంత్రించడం వలనే బ్రాహ్మణుడికి ఇంకా శక్తి మిగులుంది. అంటే ఎవరి ద్వారా నువ్వు శక్తిని పొందావో, ఈ రోజు నువ్వు శపించగలుగుతున్నావు అంటే దానికి కారణము ఇంకా కలి ప్రభావం పెరగకపోవడం వల్ల. అంటే ఎవరి ద్వారా నువ్వు శక్తిని పొందుతున్నావో అటువంటి వ్యక్తిలోనే తప్పుని వెతికి నువ్వు అతన్ని నువ్వు శపించావు అనమాట. కాబట్టి ఇది ఎంత దారుణమైన అన్యాయం యాక్చువల్గా. సో శృంగి చేసింది పరమ దారుణం, అన్యాయము. సో అది శమీకృషి చాలా బాధపడతారు. That it is completely unjustified and much the kind of mistake ayin chesina tappu tulu dar tappu avachu. Meeku 3rd skandam chadinatlayite 3rd skandam 11th adhyayam brahma devudu visarga vastunappudu akkada oka sandarbham odustunnadu. Brahma devudu oka sandarbhamlo tana srushtilo nunchi vachina stree వాక్, ఆవిడ పేరు అంటే తన సొంత కుమార్తెతో సమానము, తన సొంత కుమార్తె వెనకాల పరిగెడతారు బ్రహ్మదేవుడు. పరిగెట్టినప్పుడు అక్కడ దేర్ ఆర్ సన్స్ ఆఫ్ మరీచ, ఆరుగురు, ఆరుగురా ఐదుగురా, ఐదుగురు అనుకుంటాను, తెలియదు గుర్తులేదు, ఐదుగురు ఆరుగురు వాళ్ళు బ్రహ్మదేవుని చూసి నవ్వుతారనమాట. తన ఏంటి ఇతను తన సొంత భార్య తన సొంత కూతురు వెనకాల పరిగెడుతున్నాడు ఏంటని చెప్పి. కానీ అక్కడ ఋషులు కూడా చూస్తారు, ఋషులు ఎవరు, అతను కూడా బ్రహ్మదేవుడి పుత్రులే, ఎందుకంటే ఋషులు కూడా ఆయన శరీరం నుంచి వస్తారు కదా, బ్రహ్మదేవుడి శరీరం నుంచి వస్తారు. వాళ్ళు చూస్తారు తండ్రి మీరు ఏం చేస్తున్నారని చెప్పి నిలువరించడానికి ప్రయత్నిస్తారు. కానీ బ్రహ్మదేవుడు వినే పరిస్థితిలో ఉన్నాడు, వెంటనే అతను భగవంతుని వేడుకుంటారు, దయచేసి మీరు దీన్ని ఆపండి, ఎందుకంటే దీని లేకపోతే ఎంతో అరిష్టం జరుగుతుందని చెప్పి. అపసంప్రదాయం నెలకొంటుందంటే అతనే భగవంతుని అనుగ్రహంతో బ్రహ్మదేవుడు కోలుకుంటాడు అనమాట అక్కడ. సో ఆ ఎపిసోడ్ లో ప్రభుపాద్ ఏమని రాస్తారంటే, యాక్సిడెంటల్ ఫాల్ డౌన్స్ ఆఫ్ గ్రేట్ సోల్స్ షుడ్ నాట్ బి టేకెన్ టూ సీరియస్లీ అని రాస్తారు. యాక్సిడెంటల్ ఫాల్ డౌన్స్ అంటే యాదృచ్ఛికం, యాదృచ్ఛికం అంటే కోఇన్సిడెంట్స్ కదా. ఓకే సరే, యాక్సిడెంటల్ అంటే అనుకోకుండా సడన్ గా ఏదో ఒకసారి ఒక తప్పు జరిగింది అనుకోండి, ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ద్వారా, మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యక్తి ద్వారా ఏదో ఒక తప్పు జరిగింది, దాన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్పి ప్రభుపాద ద్వారా రాస్తారనమాట. చూడండి, జీవితాంతం ఒక వ్యక్తి ఎలా బతికాడు అది చూడాలి కదా. ఇమాజిన్ మాట మాటగా తప్పు చేస్తుంటే దాని అర్థము ఓకే అతని స్థాయి అదే అని చెప్పి. ఒక వ్యక్తి జీవితాంతం ఈ స్థాయిలో బతికిన వాడు ఏదో ఒక క్షణికాలం పాటు చిన్న తప్పు జరిగితే నువ్వు దాన్నే చూసి దాన్నే హైలైట్ చేసి అతను తిరస్కరించి అతను అవమానిస్తే అది నీకు ఎంత అవమానం, అది నీకు అపరాధం అది. ఎందుకంటే అలా ఎందుకు కావాల్సి వచ్చిందంటే మేబీ అంత గొప్ప వ్యక్తులు మేబీ భగవంతుడు అతని ద్వారా చేయాలనుకున్నారేమో, అంటే అతని స్వయం కృతాపరాధం కావచ్చు లేకపోతే భగవంతుడి యొక్క ప్లాన్ కావచ్చు. అఫ్ కోర్స్ మనలాంటి వాళ్ళు తప్పు చేస్తే భగవంతుడు మనతో చేయించడం అనుకోకూడదు. నేను చెప్పినట్టుగా శుద్ధ భక్తుల విషయంలో భగవంత్ శుద్ధ భక్తులు తమని సంపూర్ణంగా భగవంతుడు సమర్పించుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ని భగవంతుడు తన యొక్క కార్య సాధనకి వాడుకుంటాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో అటువంటి వాళ్ళు తప్పులు చేసినప్పుడు అది తప్పు అంటే మనకు చూసినప్పుడు తప్పే తెలుసు కానీ తప్పును తప్పని చెప్పాలి కానీ తప్పు చేసిన వాడిని మనము తప్పు చేసిన వాడిని విమర్శించకూడదు. ఉదాహరణకి యుధిష్ఠిరుడు మహారాజ్ అతను జోదమాడాడు తప్పు అది మనం తప్పు కాదు రైట్ చెప్పకూడదు తప్పుడు తప్పని చెప్పాలి కాకపోతే యుధిష్ఠిరుడు మహారాజ్ నిందించకూడదు. ఎందుకు నిందించకూడదు అంటే అందులో భగవంతుడి ప్రమేయం ఉంది కాబట్టి. సిమిలర్ గా పరిశుద్ధి చేసిన తప్ప కాదు తప్పే కానీ తప్పును తప్పని చెప్పవచ్చు కానీ తప్పు చేసిన వాడిని ఎందుకంటే పరిశుద్ధుడు మన స్థాయి కాదు. పరిశుద్ధ స్థాయి ఏంటి, మహాభాగవత వైష్ణవుడు అసలు జీవితంలో తప్పును చేయని వాడు ఆయన. అటువంటి వ్యక్తి అంటే అటువంటి గొప్ప వ్యక్తులు సడన్ గా ఏదో చిన్న తప్పు జరిగినప్పుడు భగవంతుడు అతన్ని మేబీ ఇంకొంచెం సీరియస్ గా తయారు చేయడానికి చేస్తున్నారేమో కాబట్టి ఆర్ మేబీ నలుగురికి నేర్పించడం కోసము అటువంటి వ్యక్తి ఒక ఇంత గొప్పవాడు కూడా తప్పవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మదేవుడి విషయంలో తన కూతురు వెనకని పరిగెట్టాడు, దానికి ఆచార్యులు ఏం చెప్తారు, చాణక్య పండితులు చెప్తారు కదా, సొంత తల్లి సొంత చెల్లి తో కూడా ప్రైవేట్ గా ఉండకూడదు అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే కామం అనేది అంత డేంజరస్ అని చెప్పి చెప్తారు అక్కడ. కాబట్టి అదొక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పారంటే అక్కడ ఒక ఉదాహరణ స్థాపించడం కోసం, ఒక సిద్ధాంతం స్థాపించడం కోసం. సో కానీ అది చూసి మనం నవ్వామంటే చూడు, బ్రహ్మదేవుడికి అంత తప్పు చేసినాడు అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడలేదు, భగవంతుడు శిక్షించలేదు బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడే స్వయంగా గిల్టీ ఫీల్ అయ్యి తన యొక్క సెటిల్ బాడీని విడిచిపెట్టేస్తారు. కానీ తప్పు చేసిన వాడిని భగవంతుడు శిక్షించలేదు. కానీ ఆ తప్పును చూసి నవ్విన వాళ్ళు ఎవరు, ఈ మరీచి కుమారులు ఐదుగురు, ఫైవ్ ఆర్ సిక్స్. సో వాళ్ళని భగవంతుడు శిక్షించాడు అనమాట. ఎలా శిక్షించాడు, దేవికి గర్భంలో పుట్టిన మొదటి పిల్లలు అందరిని కంసుడు చంపుతాడు కదా, వాళ్ళందరూ ఎవరు, ఈ మరీచి పుత్రులే వీళ్ళందరూ. అందుకనే వాళ్ళకి కంసుడి సొంత మేనమామ చేతిలో చావాలని రాసి ఉంటుంది అనమాట, దట్స్ ఎ కర్స్. సో అక్కడ ప్రభుపాద ఏమని రాస్తారంటే, తేజీయాంశం అతో జయత అంటారనమాట. తేజీయాంశం అంటే గొప్ప వ్యక్తులు. సో గొప్ప వ్యక్తి జీవితంలో ఒక క్షణ పాలన పడి కొన్ని కొన్ని తప్పులు, ఒక తప్పు అయితే మాట మాటికి అయినప్పుడు అతను గొప్పవాడే కాదు. ఒకే తప్పును 10 సార్లు చేస్తే అతను ఎందుకు గొప్పవాడు అవుతారు, అలా కాదు. కాబట్టి దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే గ్రేట్ సోల్స్ సమ్టైమ్స్ ఎ బ్లిప్ అన్ యాక్సిడెంటల్ ఫాల్ డౌన్ ఫర్ ఎ మూమెంట్ దాన్ని మనము సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్పి ప్రభుపాద. ఎందుకంటే వాళ్ళు ఆ కారణం కూడా రాస్తారు ప్రభుపాద, ఎందుకంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు కాబట్టి తమ పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకొని ఇమ్మీడియట్ గా మళ్ళీ తన స్థానానికి చేరుకుంటారు. ఈ స్థానంలో ఉండే వాళ్ళు తప్పు చేయడం వల్ల తక్కువని స్థానంకి వచ్చేస్తారు. దాన్ని చూసి నువ్వు నవ్వావనుకో నువ్వు పతనం అవుతావు. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వెంటనే ఎలాగైంది నా వల్ల ఈ తప్పు, ఎలా అయింది నా వల్ల ఈ తప్పు అని చెప్పి వెంటనే ఇంకొంచెం భక్తిని తీవ్రం చేసుకొని ఇంకొంచెం సాధనలు స్ట్రాంగ్ చేసుకొని ఇమ్మీడియట్ గా మళ్ళీ తిరిగి పైకి వెళ్తారనమాట. ఐ రిమెంబర్, నేను పేరు చెప్పను ఎందుకంటే ఇట్ బికమ్ అఫెన్స్. మన గ్రేట్ డివోటీ ఇస్కాన్, అంటే ఇస్కాన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ పర్సన్ నేను. సో అంటే అటువంటి వ్యక్తి ఇస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ సోల్. కానీ అంటే ఇట్స్ జస్ట్ లిటిల్ మెంటల్ లెవెల్, సమ్ చిన్న తప్పు జరుగుతుంది. అతను స్వయంగా అతను తనని తాను సమర్పించుకుంటాడు. నేను ఇస్కాన్ ఎపిసోడ్ చెప్తున్నాను, ఇది రీసెంట్ ఎపిసోడ్. తనని తను సమర్పించుకున్నారు జీబీసీకి, నా వల్ల ఇది తప్పైంది. చిన్న తప్పు అది, అసలు పెద్ద తప్పేం కాదు. ఏం చేయమంటారంటే అతను చెప్పారు, సరే మీరు మీ కాషాయం బట్టలు విడిచిపెట్టి వైట్ బట్టలు వేసుకోండి అని చెప్పి. అంత గొప్ప వ్యక్తి వెంటనే తన కాషాయం బట్టలు విడిచిపెట్టి తెల్ల బట్టలు వేసుకున్నారు. సంవత్సరం తర్వాత మళ్ళీ చెప్పారు, మీరు మళ్ళీ సాఫ్రాన్ వేసుకోండి అని చెప్పి వెంటనే మళ్ళీ అతనికి సాఫ్రాన్ వేసుకున్నారు అనమాట. సో దాన్ని బట్టి దానివల్ల దానికి అతని కీర్తి తగ్గిందా పెరిగిందంటే పెరిగింది. తనని తను స్వయంగా సమర్పించుకున్నారు, పై వాళ్ళు చెప్పింది విన్నారు. పై వాళ్ళు అంటే ఆ అథారిటీస్ కన్నా కూడా ఈయన పెద్దవాయన, కానీ తన కింద వాళ్ళు అథారిటీస్ కాబట్టి తన కింద వాళ్ళు సమర్పించుకున్నారు, వాళ్ళు చెప్పింది చేశారు. మళ్ళీ వాళ్ళు వచ్చి, ప్రభు ఇప్పుడు మీరు ప్రాయశ్చిత్తం సరిపోతుంది, మళ్ళీ మీరు మార్చండి అంటే మార్చారనమాట. కాబట్టి సో గొప్ప వ్యక్తులు తప్పు చేసిన తర్వాత వాళ్ళ ప్రాయశ్చిత్తం ఎంత స్ట్రాంగ్ అంటే ఆ ప్రాయశ్చిత్తం అనే జ్వాలలో ఆ తప్పు కరిగిపోతుంది. కాబట్టి మనము పరీక్షితుడు మనం చూస్తాం నెక్స్ట్ అధ్యాయంలో అతను ఎంత ప్రాయశ్చిత్తం చెంది, ఎంత బాధపడతాడు, ఎంత ప్రాయశ్చిత్తం చెందుతాడని చెప్పి. కాబట్టి శృంగి తక్కమని చెప్పి ఆ చిన్న తప్పును పట్టుకొని అతని యొక్క అతని వల్ల అసలు అతని కంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఏం చూడకుండా తక్కమని చెప్పి అతను పనిష్మెంట్ చేస్తాడు అనమాట. కాబట్టి చాలా పెద్ద తప్పుకి అతను కారకుడు అవుతాడు శృంగి, రైట్. అప్పుడు షమీ కృషి చెప్తారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే శృంగి చెప్పించాడు కదా, అక్కడ మనము లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనము ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని కరెక్ట్ చేయాలంటే మనం నాలుగు విషయాలు చూడాలి. ఫస్ట్, నేను అతను కరెక్ట్ చేస్తున్నాను, నా మోటివ్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నిజంగా అంటే వ్యక్తిగత కక్షణ లేకపోతే ధర్మాన్ని స్థాపించడం కోసమా. వ్యక్తిగత కక్ష అయితే మాత్రము మనము అక్కడ చేయకూడదు, అక్కడ ఉండకూడదు. ఇట్ ఈస్ మనకి ఆయనతో వ్యక్తిగత ఇష్యూ ఉందనుకోండి, ఇమ్మీడియట్లీ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఐఎమ్ ద జడ్జ్మెంట్ పర్సన్, నేను జడ్జ్మెంట్ చేయాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తనకు ముందు నుంచి పడదు, అప్పుడు నేను అక్కడ ఉండకూడదు. ఎందుకంటే నేను అప్పుడు నా మనసులో ఆల్రెడీ అతని పట్ల ఒక వ్యతిరేక భావన ఉంది కాబట్టి నేను సరిగ్గా నేను జస్టిస్ చేయలేకపోవచ్చు. సో బెటర్ వి కమ్అట్. సిమిలర్లీ మనము ఒక కమిటీలో ఉన్నాము, ఆ వచ్చిన మనిషి మన సొంత కుటుంబీకుడు, మనం ఏం చేయాలి, మనం బయటకు వచ్చేయాలి. ఈవెన్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్ సమ్ ఎపిసోడ్లో సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి మీదకి ఎలిగేషన్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ ఉన్నారు, ఆ ఎలిగేషన్ ఉన్న వ్యక్తి ఆ సుప్రీంకోర్టు జడ్జిలో ఒక వ్యక్తికి సొంత బంధువు, ఆ జడ్జి వెంటనే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. నేను ఉండకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తి నా సొంత బంధువు కాబట్టి నేను పార్షల్ అవ్వచ్చు, ఇట్ కేమ్ అవుట్. సో భౌతికవాదులు కూడా ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ మై మోటివేషన్, వ్యక్తిగతంగా ఏమైనా ఉందా లేకపోతే బస్ ధర్మ స్థాపన కోసమా. ఇక్కడ శృంగిని చూసినట్లయితే అతను నిజంగా ధర్మాన్ని స్థాపించడం కోసము శపించలేదు, అవునా కాదా. ఓ కృష్ణుడు వెళ్ళిపోయాడు, ధర్మం లేదని మీరు అనుకుంటున్నారేమో, ఒక ధర్మం ఉందని చూపిస్తాను నేనని చెప్పి, అంటే పేరుకి చెప్పుకున్నాడు. అంటే ఈజ్ జస్టిఫైంగ్, చేసింది యదవ పని, తప్పు పని, కానీ దాన్ని సమర్థించుకుంటున్నాడు. ఏమని, కృష్ణుడు లేకపోయినది మాత్రం ఏమని, నేను ధర్మాన్ని స్థాపిస్తానని చెప్పి. కానీ యాక్చువల్గా నీకు ధర్మాన్ని స్థాపించడం కాదు, నువ్వు నా తండ్రిని అంటాడా అని చెప్పి వ్యక్తిగత కక్షలు చెప్పించావు. కాబట్టి ఫస్ట్ విషయం మోటివేషన్ రాంగ్. రెండవది డూ యూ హ్యావ్ ద అథారిటీ టు కరెక్ట్. సరే నీ ఉద్దేశం సరైనది అయి ఉండొచ్చు, కానీ నీకు అధికారం ఉందా? నీకు అధికారం ఇచ్చారా? ఎవడిచ్చారు నీకు అధికారం? కాబట్టి ఒక తప్పు చేసిన మనకు అధికారం లేనప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ ఆస్క్ టు డూ సో వీ హ్యావ్ నో రైట్ టు కరెక్ట్. సో శృంగికి అక్కడ పరీక్షితుని శిక్షించే అధికారం లేదు, దానికి వేరే సిస్టమ్ ఉందేమో. పరీక్షితుడి యొక్క రాజగురువు చెప్తే రాజగురు దండిస్తాడేమో పరీక్షితుడిని. మూడవది రైట్ టైం అండ్ రైట్ వే టు కరెక్ట్ ఏ పర్సన్. మనం ఒకరికి ఒక తప్పునప్పుడు చెప్పాలి, సరే ఏ సందర్భంలో చెప్పాలి? స్పాట్లో చెప్పాలా, అతను శాంతించక చెప్పాలా, నలుగురు ముందు చెప్పాలా, విడిగా చెప్పాలా? సమయము సందర్భము కూడా చూడాలి, ఇది మూడవది. నాలుగవది అన్నిటికన్నా ముఖ్యమైనది, నాలుగవది ఏంటది? ఎఫెక్ట్ ఆఫ్ కరెక్టింగ్ ద పర్సన్. మనం ఒక వ్యక్తిని ఒక వ్యక్తి తప్పుని మనము చూపెట్టినప్పుడు, అంటే దానికి ఒక పనిష్మెంట్ అంటే ఒక కరెక్షన్, ఒక ఫీడ్బ్యాక్ కానీ ఒక కరెక్షన్ కానీ ఒక పనిష్మెంట్ కానీ ఇచ్చినప్పుడు మనం ఏం చూడాలంటే వాట్ ఈస్ ది ఎఫెక్ట్, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ధర్మం పెరుగుతుందా ధర్మం తగ్గుతుందా? ఇప్పుడు చిన్న తప్పు ఉంది, ఆ తప్పుకు మనం దండించాము, ఆ దండన వల్ల తప్పు తగ్గాలి. అంతేగాని మనం ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా సమస్యలు ఇంకొంచెం పెరుగుతాయి అనుకున్నప్పుడు ఇవ్వకూడదు. సమ్ టైమ్ క్యూర్ ఉన్న ముక్కుకి మందేస్తే సారీ కొండ ముక్కు ఏదో ఏదో కొండ కొండ ముక్కుకి మందేస్తే ఉన్న ముక్కు ఊడిపోయింది, అంటే కొండ నాళికి మందేస్తే ఉన్న నాళిక ఊడిపోయింది అన్నట్టుగానా. సో క్యూర్ షుడ్ నాట్ బి దుఃఖ ఔషధం తదపి దుఃఖం అంటారు కదా, క్యూర్ షుడ్ నాట్ బి వర్సర్ దన్ ద డిసీజ్ ఇట్సెల్ఫ్, రైట్. సో ఆ విధంగా వాట్ ఇస్ ద ఎఫెక్ట్. ఇక్కడ ఇక్కడ శృంగి విషయంలో చూసినట్లయితే నాలుగిట్లో ఆయన తప్పు చేశాడు. వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ కరెక్టింగ్ ద పర్సన్, అది కూడా తప్పు. నాలుగవది వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కరెక్టింగ్. అతడు ఒక తప్పు ధర్మము అంటే బ్రాహ్మణుల్ని ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చిన్న అధర్మం అధర్మం అయింది. కానీ నువ్వు పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ అధర్మాన్ని తగ్గుతుందా పెరుగుతుందా? అధర్మం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు? రాజు అనేవాడు ధర్మాన్ని కాపాడాడు, ఆ రాజును నువ్వు పక్కన జరిపిస్తావు, ఇంకా అధర్మం పెరిగిపోతుంది, అవునా కాదా? కాబట్టి యూ షుడ్ నో దిస్ ఫోర్ థింగ్స్ అన్నమాట. వాట్ ఈస్ మై మోటివేషన్, ఆమ్ ఐ ద అథారిటీ, థర్డ్ థింగ్ రైట్ టైమ్ అండ్ ప్లేస్, ఫోర్త్ థింగ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్, వాట్ ఈస్ ద కన్సిక్వెన్సెస్. సరే నీకు అధికారం ఉంది, నీకు ఉద్దేశం కూడా మంచిదే, సమయం సందర్భం చూస్తున్నావు, కానీ నువ్వు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా సమస్య ఇంకొంచెం పెరిగేలా ఉంటే బెటర్ వి డోంట్ డూ ఇట్. అందుకే కొన్ని కొన్ని సార్లు మౌనమే చాలా సమస్యకు పరిష్కారం, జనాలే అర్థం చేసుకున్నారు. కొన్ని కొన్ని సార్లు ఎంత సైలెంట్గా ఉంటే అంత పరిస్థితులు చెక్కబడతాయి అన్నమాట. సైలెన్స్ ఈజ్ ఆల్సో గ్రేట్ వెపన్, యాక్చువల్గా సైలెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్. కాబట్టి ఆ నిగ్రహం అనేది ముఖ్యం. ఇక్కడ శృంగి అనేవాడు తప్పు చేశాడు అన్నమాట. తన తండ్రి తప్పు ఎవరికి మీద అన్యాయం జరిగిందో అతనికి బాధ లేదు, వీడికి ఇతనికి బాధ వచ్చింది. అప్పుడు శమీకృషి అంటారు, చూడండి నీ యొక్క ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత, నీ యొక్క అపరిపక్వత వలన నువ్వు ఏం చేసావో నీకు అర్థం కావట్లేదు. ఎవరి ద్వారా నీకు ఆ శక్తి వచ్చిందో ఆ శక్తి నీకు ఇస్తున్న వ్యక్తినే నువ్వు దండించావు, నువ్వు శపించావు అని చెప్పి, రైట్. చూడండి ఇక్కడ ప్రూఫ్ దట్ ను మనకి నిజంగా శృంగికి బ్రాహ్మణుడు జ్ఞానం ఉంది. కానీ నిజమైన జ్ఞానం అంటే చూడండి, ఇప్పుడు శమీకృషికి జ్ఞానం ఉంది, శృంగికి ఉంది, కానీ శృంగికి వినయం లేదు, అణుకోవలేదు. కాబట్టి జ్ఞానం అనేది మనలో అణుకువని వినయాన్ని తీసుకురానప్పుడు అటువంటి జ్ఞానము వ్యర్థం. అది దట్ నాలెడ్జ్ దట్ డజంట్ బ్రింగ్ హ్యూమిలిటీ ఇస్ ఎ వేస్ట్. సో శమీకృషి అప్పుడు ఏం చెప్తారంటే, చూడండి ఇప్పుడు మీరు రాజు అనేవాడు స్వయంగా ఈజ్ ఎ నరదేవుడు చెప్తారనమాట. అతను నరదేవుడు ఎందుకంటే, నరదేవుడు ఎందుకంటే అతడు మనల్ని రక్షిస్తాడు రాజు అనేవాడు. ఇప్పుడు నువ్వు అటువంటి రాజునే, అది కూడా పరీక్షితుడు రాజర్షి అంటే మామూలు సగటు రాజు కాదు, రాజు మరి వైష్ణవుడు మరి గొప్ప వంశం నుంచి వచ్చినవాడు ఆయన. ఇప్పుడు అతను వంటి రాజుని నువ్వు చనిపోవాలని చెప్పించావే, దీనివల్ల ఏమవుతుంది నీకు అర్థమవుతుందా? ఏమవుతుంది? అటువంటి రాజుని నువ్వు అటువంటి రాజుని మనం సంహరిస్తే ఏమవుతుంది? ఈ యొక్క రాజ్యము దొంగలతోని థీవ్స్ అండ్ డకాయిట్స్, దొంగలతోని నెక్స్ట్ తప్పుడు మనుషులతోని నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళని దండించేవాడు ఉండడు కాబట్టి. నువ్వు దండించలేవు, క్షత్రియులు చేయగలరా పని. ఏ విధంగా నాలుగో స్కంధంలో వస్తుంది, వేణ అనేవాడు రాక్షసరాజు, రాక్షసరాజే కానీ తప్పులు చేయ అంటే అటు రాక్షస క్రూరుడు, నాస్తికుడు, కానీ తప్పులు చే రాజ్యాన్ని పాలించేవాడు. బ్రాహ్మణుడికి చిరాకు వస్తుంది, ఇతను ఏంటి భగవంతుడిని పూజ చేయొద్దు, నాకే పూజ చేయాలి, సో భగవంతుడు లేడు చెప్తే బ్రాహ్మణుడికి చిరాకు వచ్చి యజ్ఞాలు ఆగాలి ఆపేస్తాడు. బ్రాహ్మణుడు చిరాకు వచ్చేసి అతను శపిస్తారనమాట, అక్కడక్కడ చచ్చిపోతారు అతను. వేణ చచ్చిపోయిన తర్వాత ఏం సమస్యలు తగ్గుతాయా? తగ్గవు, సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ముంత రాజు ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ థీవ్స్ అండ్ రోగ్స్ కంట్రోల్లో ఉన్నారనమాట. ఎప్పుడైతే రాజు చనిపోతాడో ఇంకా వాళ్ళందరూ పేటరేగిపోయి, అసాంఘిక శక్తులు పేటరేగిపోయి ఇంకొంచెం రాజ్యాన్ని చల్లా చెదరి చేస్తాయి. అప్పుడు వీళ్ళు ఆ వేణ శరీరం నుంచి ఆ యొక్క సెల్స్ తీసుకొని చర్న్ చేసి పృథు మహారాజుని తీసుకొస్తారు. ఆ పృథు మహారాజు వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యం చెక్కబడుతుంది అనమాట. సో థింగ్ ఇస్ దాట్ బ్రాహ్మణులు మనం చూసినట్లయితే అక్కడ బ్రాహ్మణులు క్షపించారు ఎవరిని? వేణాని. కానీ ఆ శాపం వల్ల మంచి అయిందో చెడ్డ అయిందంటే మంచి అయింది ఒక రకంగా. ఎలా మంచి అయిందంటే పృథు మహారాజు వచ్చారు కాబట్టి. కాబట్టి మనం చేస్తున్న ఆపరేషన్ వల్ల రిజల్ట్ పాజిటివ్ అయితే ఓకే, కానీ ఇక్కడ శృంగి చేసిన దాని వల్ల రిజల్ట్ నెగిటివ్. పరిషత్తుని నువ్వు శపించడం ద్వారా ఏమవుతుంది? థీవ్స్ అండ్ డకాయిట్స్ పెరిగిపోతారు. రెండవది స్త్రీలు బ్రాహ్మణులు జంతువులు గోవులు వాటికి షెల్టర్లెస్ అంటే ఆశ్రయం లేక నిరాశ్రయులు అవుతాయి అవి. మూడవది వర్ణాశ్రమ ధర్మం నశిస్తుంది. నాలుగవది వర్ణ సంకర పెరుగుతుంది. ఇవన్నీ అవుతాయి. వీటన్నిటికి కారణం ఎవరవుతారు? నువ్వు అవుతావు కారణం, మనము. అంటే ఎంత ఇన్ని దారుణాలు ఇప్పుడు అవ్వబోతున్నాయి, ఈ దారుణాలన్నిటికీ కారణం ఎవరు? మనమే. ఎందుకంటే నువ్వు ఆ రాజునికి మరణదండ విధించావు కాబట్టి. అలా అని చెప్పి శ్రమిక ఋషి శృంగి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రైట్? అప్పుడు తర్వాత చెప్తాడనమాట, అఫ్ కోర్స్ చెప్పాను కదా, పరీక్షితుడు రాజర్షి కాబట్టి అతనికి దండను విధించకూడదు. ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఆ క్షణికాలం పాటు తప్పు జరిగితే దాన్ని మనం చూసి చూడ వదిలేయాలి. ఎందుకంటే నువ్వు అతను శిక్ష ఎందుకు శిక్షిస్తావు చెప్పండి? శిక్షించడం అనేది పగ తీర్చుకొని శిక్షించము, ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండడానికి శిక్షిస్తాము ఇన్ జనరల్ గా. అంటే మన మన ధర్మశాస్త్రాల ప్రకారంగా శిక్ష అనేది రివెంజ్ కాదు, శిక్ష అనేది రెక్టిఫికేషన్. దండన అనేది పగ కాదు, దండన అనేది మార్పుకి ఇస్తారనమాట, మనిషి మారుతారని చెప్పి. కానీ అటువంటి గొప్ప వ్యక్తులకి నువ్వు దండన ఇస్తేనే మారరు. శూద్రుడు అనేవాడు దండన ఇవ్వలేమో, అటువంటి గొప్ప వ్యక్తులు తమ తప్పు చేసిన తెలిసాక తమను తమే క్షమించుకోలేరు, తమ పశ్చాత్తాపంలో వాళ్ళే మునిగిపోతారు. నువ్వు సెపరేట్గా దండన ఇవ్వవసరం లేదు. కాబట్టి పరీక్షితుడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి నిజంగా అతను చేసిన తప్పైనా సరే తన 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 పశ్చాత్తాపంతో తన దండన వేసుకుంటాడు. నువ్వు అతను చెప్పించవలసిన లేదని చెప్పి చెప్తారనమాట. ఎగ్జాన్ అక్కడ కూడా మళ్ళీ వస్తుంది, బాలేన అపక్వ బుద్ధి అని చెప్పి. అపక్వ బుద్ధి, ఇమ్మెచ్యూర్ ఇంటెలిజెన్స్. తర్వాత శమిక ఋషి అప్పుడు తన యొక్క పుత్రుడు ఎవరు శృంగి కోసం భగవంతుని ప్రాధాయపడతాడు, భగవంతుని వేడుకున్నాడు అనమాట. స్వామి దయచేసి నా పుత్రుని క్షమించండి, అతను అజ్ఞానంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా చేశాడు, దయచేసి అతన్ని క్షమించండి అంటారు అనమాట. ఎందుకు క్షమించండి అని అడుగుతారు తెలుసా శృంగి శమిక ఋషి? మరుస శ్లోకంలో వస్తుంది, ఏమని వస్తుంది తెలుసా? తిరస్కృత విప్రలబ్ధ క్షిప్త హతాచయ నయస్య తత్ప్రతి కుర్వంతి తద్భక్త ప్రభవోపి. తిరస్కృత విప్రలబ్ధ శక్త క్షిప్త హత సయత్. అంటే గొప్ప వ్యక్తులు నయస్య తత్ప్రతి కుర్వంతి తద్భక్త ప్రభవోపి. గొప్ప వైష్ణులు అనేవాళ్ళు వాళ్ళకి తిరస్కృత, తిరస్కృత అంటే అవమానించడము, విప్రలబ్ధ, విప్రలబ్ధ అంటే అతనికి మోసగించడము, అంటే అతను గొప్ప వైష్ణవులు, గొప్ప వ్యక్తులు వారిని అవమానించిన, వారిని మోసగించిన, శప్త, శప్త అంటే శపించడం, వాళ్ళకి వాళ్ళని శపించిన, క్షిప్త, క్షిప్త అంటే వాళ్ళని నెగ్లెక్ట్, నెగ్లెక్ట్ అంటే వాళ్ళని ఇగ్నోర్ చేసిన, వాళ్ళని పట్టించుకోకపోయినా సరే, హత అంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నించినా సరే, నతత్ ప్రతికురువంతి, అటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించరు, దాన్ని ప్రతిఘటించరు, అటువంటి వాళ్ళు దాన్ని ప్రతిఘటించరు అని చెప్పి చెప్తారు అన్నమాట. తద్భక్త ప్రభవో అపి, ప్రభవం అంటే పవర్ఫుల్, అంటే వాళ్ళు చేత కాక ప్రతిఘటి, ఇప్పుడు మనం కూడా కొన్ని కొంచెం మూసుకొని కూర్చుంటాం, ఎందుకు మనకు చేత కాదు కాబట్టి, మనకు ప్రతిఘటించే శక్తి లేదు కాబట్టి. కానీ ఇక్కడ ఏమిటంటే తద్భక్త ప్రభవో అపి, ప్రభవం అంటే చాలా శక్తివంతులు, వాళ్ళు అంత శక్తివంతులు అయినా సరే, అంత శక్తివంతులు అయినా సరే వాళ్ళు దాన్ని ప్రతిఘటించరు అని చెప్పి చెప్తారు ఇక్కడ. ఎవరు? సమీకృషి. అంటే సమీకృషి ఏం చెప్తున్నారంటే పరీక్షితుడి గురించి ఆలోచిస్తున్నారు. ఏమంటే చూడండి, పరీక్షితుడు ఎంత గొప్పవాడంటే అతడు తన జన్మే గొప్పది, స్వయంగా బ్రహ్మాస్త్రం అతను ఏం చేయలేకపోయింది, రెండోది అతని కార్యాలు ఎంత గొప్పవి, స్వయంగా కలిరాజుని దండించగలిగాడు. కలిరాజును దండించిన వ్యక్తికి శృంగిని దండించడం గొప్ప విషయమా? ఫర్ ఎగ్జాంపుల్ శృంగి పరీక్షితుడి మీద శపించాడు, కానీ పరీక్షితుడు శృంగి, పరీక్షితుడి స్థాయి శృంగి కన్నా పెద్దది, ఎందుకంటే శృంగి ఆఫ్టర్ ఆల్ బ్రాహ్మణుడు, పరీక్షితుడు వైష్ణవుడు అనమాట, మహాభాగవత వైష్ణవుడు అనమాట. కాబట్టి శృంగి స్థాయి పరీక్షితుడు అంటే ఇతనిది కన్నా, శమీకృషిది కన్నా శృంగి, అదే పరీక్షితుడి స్థాయి శృంగి కన్నా పెద్దది. రెండోది కలిరాజుని ప్రతిఘటించిన వాడికి, కలిరాజుని దండించగలిగిన వాడికి తిరిగి సరే ఆ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కర్స్, ఆ శాపాన్ని అతను ప్రతిఘటించగలడు, అతను దాన్ని ఈ కెన్ ఓవర్కమ్ ఇట్. రెండోది తిరిగి శపించగలడు కదా. ఇప్పుడు మనం చూసాం మూడో స్కంధంలో, మూడో స్కంధంలో చూసినట్లయితే ఏమవుతుంది, భృగుమని ఇక్కడ నంది ఒకరినొకరు శపించుకుంటారు కదా. భృగుమని దేవతల తరపున, ఎవరు? దక్షుడి తరపున, ఇక్కడ నంది శివుడి తరపున. వీళ్ళు ఆయన ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు, ఇలాగా మూడు రౌండ్లు శాపాలు ఒకరినొకరు, దానివల్ల మొత్తం నాశనం అవుతుంది అనమాట. కాబట్టి తిరిగి పరీక్షితుడు శృంగిని శపించలేడా? శపించగలడు. కానీ ఇక్కడ సమీకృషి ఏమంటారు తెలుసా, పరీక్షితుడికి ఈ విషయం తెలిసినా సరే అతడు దేని ప్రతిఘటించాడు, నాకు తెలుసు పరీక్షితుల గురించి. పరీక్షితుడు తద్భక్త్యా ప్రభవో అపి, అతను అంత గొప్పవాడు, అంత శక్తివంతుడైనా సరే అతను ఈ యొక్క శాపాన్ని ప్రతిఘటించాడు. అతను ప్రతిఘటిస్తే బాగుండేది, తిరిగి నా కొడుకుని శపించవచ్చు కదా, తిరిగి నా కొడుకుని శపించుంటే బాగుండేది. కానీ నా కొడుకుని శపించడు పరీక్షితుడు. పరీక్షితుడు శపిస్తే అక్కడితో ఆ శాపం తగులుతుంది శృంగికి, ఆ పాపం అక్కడితో పోతుంది. చూడండి, మనం తప్పు చేసినప్పుడు తిరిగి మనకి ఆ తప్పునికి మనకి శిక్ష అనుభవించకపోతే అది ఇంకా మనకి తర్వాత కష్టమవుతుంది. అందుకని గొప్ప వ్యక్తులు తప్పు చేసినప్పుడు వెంటనే తప్పుకు దండన కావాలని కోరుకుంటారు, లేకపోతే స్వీయ దండన విధించుకుంటారు, ప్రాయశ్చిత్తం, స్వీయ దండన. అదర్వైజ్ వాట్ హ్యాపన్స్, ఇప్పుడు శృంగి తప్పు చేశాడు, అలా విడిచిపెట్టేస్తే తర్వాత నరకాలకి పోయి ఇంకా పాపం అనుభవిస్తాడు. సో శమీకృషి ఏమనుకుంటారంటే, పరీక్షితుడు కానీ తిరిగి అతను శపించుంటే ఒక ప్రాబ్లం పోయిండేది, కానీ పరీక్షితుడు శపించాడే, ఎందుకు శపించారు, మహాభాగవత వైష్ణవుడు కాబట్టి ఇతనికి ఇప్పుడు 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 ఇతని శిక్ష పడితే బాగుంటుంది, శిక్ష పడదు ఇతనికి. కాబట్టి దేవుడ కృష్ణ అతనికి క్షమించి అని చెప్పి ఆ శమీకృషి కోరుకుంటాడు, పరీక్షితుడు ప్రతిఘటించాలి, తిరిగి నా కొడుకుని చెప్పించాలని చెప్పి. కానీ తెలుసు పరీక్షితుడు చెప్పించాడు, అందుకే చెప్తున్నారు అనమాట. తిరస్కృత విప్రలబ్ధ శక్తాశుప్త హతాశయత్, అంటే తనని తన తను చెప్పించడానికి చెప్పించారు, తనని చంపాలని ప్రయత్నించారు, ఎంత ఎంత జరిగినా సరే పరీక్షితుడు ప్రతిఘటించాడు. కాబట్టి అందుకే అంటారు నేను, ఇట్ టేక్స్ వన్ టు నో వన్ అని చెప్పి, అంటే ఒక గొప్ప వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఇంకో గొప్ప వ్యక్తి కావాలి. సగటు మనిషికి అనిపిస్తుంది వీడు అలాంటి వాడే అనిపిస్తుంది అనమాట. శృంగి కలగా అనిపించింది, శృంగికి ఎవరు గిల్లారు, గిల్లినప్పుడు మనకి ఏమైనా కోపం వస్తుంది. కాబట్టి శృంగికి ఏమనిపించింది, అంటే పరీక్షితుని కూడానా, అంటే పరీక్షితుడు కూడా నా లాంటి వాడే, ఇప్పుడు నాకెలా కోపం వచ్చింది, ఇప్పుడు నాకు అవమానం జరిగింది, అంటే నా తండ్రికి జరిగితే నాకు జరిగినట్టే కదా, నాకు అవమానం జరిగింది కాబట్టి వెంటనే కోపం వచ్చింది. అదేవిధంగా పరీక్షితుడికి కూడా అవమానం ఒక రకంగా జరిగింది, ఎందుకంటే సమీకృషి నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి. అంటే పరీక్షతో కూడా తనకు అవమానం జరిగింది కాబట్టి తన కోపం వచ్చేసి అతను రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు నాకు అవమానం జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అవుతాను అలా అనుకున్నాడు ఆయన. అంటే ఆత్మవత్ మన్యతే జగత్, మనం మన పచ్చకామరులోడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగాను శృంగి వాడికి పరీక్షితుడు కూడా నాలాంటి వాడే, నాకు ఎలాగ ఇప్పుడు అవమానం జరిగిందని రియాక్ట్ అవుతున్నాను, అతను అలాగ అవమానం జరిగింది రియాక్ట్ అయ్యాడు అనుకున్నాడు. కానీ పరీక్షితుడి విషయంలో అలా కాదు. పరీక్షితుడి విషయంలో ఆ సమయంలో భగవంతుడు ఒక ఆయన ఆయన ప్లాన్ అది ఆయన ఐడియా అలా ప్రేరేపించాడు. వ్యక్తిగతంగా పరీక్షిత్ ఆ టైప్ కాదు. అందుకే శమిక ఋషి సీరియస్ గా తీసుకోలేదు, కానీ శృంగి సీరియస్ గా తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుపాద వారు రాస్తారు ఈ పరపాటి బ్రహ్మాండంగా రాస్తారు. అంటే శృంగి వల్ల పరిస్థితికి ఖర్చు అయిందా, శృంగి వల్ల పరిస్థితి ఖర్చు అయిందా అంటే నాట్ నెసెసరీ. ఆ టైంకి భగవంతుడి యొక్క ప్లాన్, మనం చెప్పుడు కదా భగవంతుడి యొక్క ప్లాన్ అని చెప్పి అలా అని చెప్పి, కానీ భగవంతుడు ప్లానే. కానీ రెస్పాన్సిబుల్ ఎవరు? కృష్ణ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. ఇట్ ఇస్ కృష్ణాస్ ప్లాన్, బట్ కృష్ణ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. మన జీవితంలో చూసినట్లయితే మన ప్లాన్ వేస్తాం, మనమే బాధ్యులము. కానీ ఇక్కడ కృష్ణుడు ప్లాన్ వేస్తే కృష్ణుడు బాధ్యుడు కాదు, ఎవరు బాధ్యుడు? శృంగి బాధ్యుడు. అదేంటి ప్రభుజీ అనుకోవచ్చు, అంతే. ఎందుకంటే పరిస్థితులు చెప్పడం రావాలని ఉంది, కానీ అది భగవంతుడు తెలుసు. ఇప్పుడు తను ఒక మంచి చేయించాలనుకున్నా సరే భగవంతుడు భక్తుల్ని వాడుకుంటాడు తన సేవలో, అభక్తుల్ని కూడా వాడుకుంటాడు తన సేవలో. మంచి వాళ్ళని తన సేవలో వాడుకుంటాడు, చెడ్డ వాళ్ళని తన సేవలో వాడుకుంటాడు. మంచి వాళ్ళని ధర్మ స్థాపన చేయడానికి వాడుకుంటాడు, చెడ్డ వాళ్ళని కొన్ని సార్లు భగవంతుడు తప్పు చేయాల్సి తప్పు అంటే ఒక రకమైన అధర్మం కూడా రావాల్సి వస్తుంది, దానికి వాడుకుంటారనమాట. ఇక్కడ భగవంతుడు తెలుసు, ఇక్కడ శృంగి అనేవాడు వాడు ఒక గర్విష్టి, వాడు తన గొప్ప అనుకుంటాడు కాబట్టి వాడి ద్వారా పరిస్థితులు శాపించేలా చేశారు. చేయించింది భగవంతుడే, కానీ బాధ్యులు మాత్రము శృంగినే. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు కృష్ణుడు ఈ లోకంలో ధర్మ సంస్థాపనకు వస్తారు, అవునా కాదా? భూమి మీద భారం తగ్గించడానికి వస్తారు. కాబట్టి రాక్షస రాజులని, అసురి రాజులని, అధర్మ రాజులని అందరినీ సంహరించాలి, అది భగవంతుడి ప్లాన్ లో భాగమే, రైట్? గాంధారి అదే అంటారు, కృష్ణ మీరు మీరు యుద్ధం కావాలనుకున్నారు కాబట్టి వచ్చింది, మీరు నిజంగా ఆపాలనుకుంటే ఆపగలరు అని చెప్పి. నిజంగా కృష్ణుడు యుద్ధం కావాలనుకున్నాడంటే అవును కావాలనుకున్నారు భగవంతుడు. కానీ అప్పుడు అప్పుడు ద్రౌపది అంటుంది ఏమంటుంది, మీరు యుద్ధం కావాలనుకున్నారు కాబట్టి మా కొడుకుల్ని అందుకని మా కొడుకులు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. అది మాత్రం వాస్తవం కాదు. కృష్ణ మే హావ్ వాంటెడ్ ద వార్, బట్ కృష్ణ డిడ్ నాట్ వాంట్ దుర్యోధన టు బి ఆన్ ద సైడ్ ఆఫ్ ఎనిమీ. దుర్యోధనుడు తన యొక్క రాక్షస ప్రవృత్తి, తన యొక్క మొండి పట్టుదలకి పోవడం వలన భగవంతుడు దాన్ని దుర్యోధన కూడా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? దుర్యోధన ద్వారా అందర అధర్మ రాజుల్ని పోగేశాడు అనమాట. అంటే దుర్యోధన ఆల్సో సర్వుడు కృష్ణ, దుర్యోధనుడు కూడా కృష్ణుడి ప్లాన్ లో భాగమే. ఎలా భాగం అంటే కృష్ణుడు ఇప్పుడు ఒక్కొక్కడిని వెళ్ళి చంపడం బదులు, ఇప్పుడు జరాసంధుని చంపడానికి ఒకసారి, ఒక్కొక్కడిని చంపడం ఒక్కొక్కసారి వెళ్తారా, అందరు అధర్మ రాజుల్ని పోగేశాడు దుర్యోధనుడు ఒక్క షాట్ లో మొత్తం అందరు ఫినిష్ కురుక్షేత్ర యుద్ధంలో. అంటే దుర్యోధనుడి కూడా భగవంతుడు తన సేవలో వినియోగించుకోడు. కానీ దుర్యోధనుడికి ఏమైనా దాని వల్ల పుణ్యం దక్కిందా అంటే ఏం దక్కదు, ఎందుకంటే దుర్యోధను కోరుకోలేదు కాబట్టి. సో సిమిలర్లీ అంటే భగవంతుడు ప్లాన్ లో, అంటే భగవంతుడు నమ్మని వాళ్ళని కూడా తన ప్లాన్ లో వాడుకున్నాడు భగవంతుడు. అదేవిధంగా శృంగి ఇస్ ఎ ప్రౌడ్ పర్సన్, గర్విష్టి అహంకారి కాబట్టి అతను అటువంటి గర్విష్టి వ్యక్తిని భగవంతుడు అతని గర్విష్టిని వ్యక్తిని భగవంతుడు అతని ద్వారా చేయించుకున్నాడు అనమాట. అందుకనే పరీక్షితుడు శమిక ఋషి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది, అదంతా అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే బాధ్యులు ఎవరంటే మనమే. ఒకసారి 1991-92 ఆ సంవత్సరాల్లో ఒక కోర్టులో కేసు వస్తుంది అనమాట, చాలా విచిత్రమైన కేసు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది కేసు. ఒక వ్యక్తి అప్పట్లో భగవద్గీత మీద ప్రమాణం చేసేమనేవాళ్ళు కదా కోర్టులో, ఒక వ్యక్తి ఇంకోటి చంపేస్తాడు, మర్డర్ అక్యూజ్డ్ అనమాట. కోర్టులో ప్రవేశపెడతారు, ప్రవేశపెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడుగుతారు అనమాట, సో నువ్వు మర్డర్ చేసావా అంటే చేశాను అంటే ఒప్పుకుంటాడు, కానీ నా బాధ్యత నాది కాదు అంటాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, బాధ్యత నాది కాదు అంటే భగవంతుడిదే బాధ్యత, నాది బాధ్యత కాదు. సో శిక్షించాలంటే ఆయన శిక్షించండి అని అంటాడు అనమాట. ఆయన శిక్షించడం ఏంటి అంటే, ఎందుకంటే భగవంతుని అనుమతి లేకుండా గడ్డి పూసనికి అరగదు, కదలదు. కాబట్టి నేను చెప్తాను, సో కృష్ణ భగవంతుడు వాడు సావాలనుకున్నాడు కాబట్టి చచ్చాడు, కాబట్టి నాది తప్పు కాదు అని చెప్పి అంటాడు అనమాట. ఇది న్యూస్ పేపర్లో కూడా పడింది అప్పట్లో. సో సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ సింపుల్, కృష్ణ ఇస్ అ శాంక్షనర్. భగవంతుడు శాంక్షన్ చేయండొచ్చు ఆ వ్యక్తికి, ఆ సమయానికి కాలం నిండొచ్చు, కాబట్టి అతను ఏదైనా చావచ్చు. కానీ నువ్వెందుకు దానికి కారణమయ్యావు? ఎందుకంటే నువ్వు చంపాలనుకున్నావు, నీ తప్పు ఎందుకు? కాబట్టి భగవంతుడు సరే ఇక్కడ ఎవడు చావాలనుకుంటున్నాడు, ఇక్కడ ఎవడు చంపాలనుకుంటున్నాడు, వాళ్ళిద్దరిని ఆదరించుకుని కలుపుతారనమాట. కాబట్టి నువ్వు చంపాలని కోరుకోకపోతే భగవంతుడు నేను చంపడానికి ఒప్పుకోడు. నువ్వు చంపాలని కోరుకోకపోతే భగవంతుడు నేను ఎంగేజ్ చేయడు. కృష్ణ ఎంగేజ్డ్ యూ బికాస్ యూ వాంటెడ్ టు కిల్, కాబట్టి నీదే బాధ్యత. అది వాస్తవం. సిమిలర్లీ శ్రమిక ఋషి హింసెల్ఫ్ ఇస్ రాంగ్, దుర్యోధన తప్పు. కాబట్టి ఆ తప్పును కూడా భగవంతుడు తన సేవలో వాడుకున్నారు అనమాట. కాబట్టి దుర్యోధన రెస్పాన్సిబుల్ కురుక్షేత్ర వార్, శృంగి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పరీక్షిత్ కర్స్. శృంగి బాధ్యత, శృంగిదే పూర్తి బాధ్యత ఆ యొక్క కర్స్ కి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఐ థింక్ ఐఎమ్ టూ మచ్ ఎనలిటికల్, మరీ ఎక్కువ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. బట్ ఎనీహౌ, సో ఈ యొక్క యాక్ట్ వలన భాగవతం ఏం చెప్తుందంటే, బ్రాహ్మణులు అంటే శృంగి కలి శృంగి ద్వారా చెప్పింది. అంటే కలియుగం ఎలా ప్రవేశించింది? శృంగి ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. అంటే బ్రాహ్మణుల ద్వారానే కలియుగం ఈ లోకంలోకి వస్తుంది, అంటే యాక్టివ్ అయిపోతుంది అనమాట. అక్కడ భాగవతం చెప్పబడింది ఏంటంటే, ఆ రోజు నుంచి బ్రాహ్మణులు తమ యొక్క బ్రహ్మ తేజస్సును కోల్పోయారు అని చెప్పి, తమ చేజేతులారా తమ కోల్పోయారు, చేజేతులారా. ఎందుకంటే బ్రహ్మ తేజస్సు కలియుగం వచ్చినా వద్ద బ్రహ్మ తేజస్సు ఉంది. ఈ రోజుల్లో బ్రాహ్మణుడు శపిస్తారంటే మనం భయపడతామా చెప్పండి? మనం చాలా భయపడం, ఎందుకంటే అతని శక్తి, అతనికి అంత శక్తి లేదు అనుకుంటాం. అఫ్ కోర్స్ అతను నిజంగా బ్రాహ్మణుడిలా, నిజమైన బ్రాహ్మణుడిలా జీవిస్తే ఈ రోజు కూడా అతను శపిస్తే, అతను ఆశీర్వదించినా చెప్పించినా సరే మనకు తగులుతుంది. వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళ ఆశీర్వాదాలను కూడా, ఎందుకంటే వైష్ణవులు అంటే అఫ్ కోర్స్ వైష్ణవుడిగా బతికేవాడు, 300 రూపాయలు వైష్ణవుడు కాదు. సిమిలర్లీగా నిజమైన బ్రాహ్మణుడు 10 రూపాయల బ్రాహ్మణుడు కాదు. 10 రూపాయల బ్రాహ్మణుడు అంటే జంజం వేసుకున్న బ్రాహ్మణుడు అలా కాదు. నిజమైన బ్రాహ్మణుడు, నిజమైన వైష్ణవుడు ఈ రోజు కూడా వర్తిస్తుంది. కానీ అప్పట్లో ఇంకా వాళ్ళు ఒక మాట అన్నారంటే తిరుగుండేది కాదు, స్వయంగా భగవంతుడు కూడా ఆ మాట దాటేవారు కాదు. అంతటి శక్తి ఉండేది వాళ్ళకి. కానీ తమని ఆ శక్తిని తమకి కల్పిస్తున్న వ్యక్తినే వాళ్ళు పక్కకి జరిపిస్తారు పరీక్షితుడిని. దానివల్ల ఏమైంది, కలిరాజు ముత్తుగా యాక్టివేట్ అయిపోయారు అనమాట. సో దట్ వే ద బ్రాహ్మణస్ లాస్ట్ దేర్ లస్టర్. ఇదొకటి. మై గాడ్. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇంకోటి చూడొచ్చు ఏంటంటే, చూడండి శమిక ఋషికి అవమానం జరిగింది కానీ అతను అవమానం తీసుకోలేదు. ఓకే, ఈ డిస్కషన్ మొత్తంలో శమిక ఋషి అయ్యో నా మీద ఎందుకు పాము పడిందా అనే ఆలోచన కూడా శమిక ఋషి ఒకసారి రాలేదు. శమిక ఋషి ఇస్ ఎ గ్రేట్ పర్సన్. సిమిలర్గా పరీక్షితుడు, మనం ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం చూస్తున్నాం కదా, చూడబోతున్నాము. పరీక్షితుడికి శాపం అసలు రావాలని కోరుకుంటాడు అనమాట, వచ్చినప్పుడు ఆనందపడతాడు. కాబట్టి నాకెందుకు అవమానం జరిగింది, నాకెందుకు అన్యాయం జరిగింది, సరే నేను తప్పు చేశాను, పామేశాను, దానికి చచ్చిపోవాలంత పెద్ద పనిష్మెంట్ అనుకోలేదు. పరీక్షితుడు కూడా తన మీద శాపం జరిగితే నాకు అన్యాయం జరిగింది అని ఫీల్ అవ్వలేదు. పరీక్షితుడు తనకి అన్యాయం జరిగిందని ఫీల్ అవ్వలేదు, మరియు ఇక్కడ శమిక ఋషి తనకు అన్యాయం జరిగిందని ఫీల్ అవ్వలేదు. ఇద్దరికీ చెప్పాలంటే కష్టమే. శమిక ఋషికి ఒక రకంగా కష్టం జరిగింది, పరిస్థితుడికి చాలా దారుణమైన అన్యాయం జరిగింది. కానీ నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు ఫీల్ అవ్వలేదు. మధ్యలో ఈ వ్యక్తి ఉన్నాడు చూసావు, ఎవరు? శృంగి. వాడు మొత్తం చెడగొడతాడు అనమాట. సో ఇమ్మెచ్యూర్ అర్భ బాలక. కొన్నిసార్లు మన అత్యుత్సాహం వలన మనం చాలా తప్పులు మన తప్పులు అవుతాయి అనమాట. సో ఆ ఇద్దరు మహానుభావులు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఈయన చెడగొడతారు శృంగి అనమాట. సో బికాస్ ఈజ్ నాట్ అడ్వాన్స్డ్. బ్రాహ్మణుడు అయ్యుండొచ్చు కానీ నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? శమిక ఋషి. కాబట్టి నిజంగా బ్రాహ్మణ లక్షణాలు చూపించాడు అనమాట. బ్రాహ్మణుడు అనేవాడు ఎలా ఉండాలని అలా చూపించాడు. తన గురించి కన్నా పరీక్షితుడి గురించి వర్రి అయ్యాడనమాట. అయ్యో పరీక్షితుడికి ఎంత కష్టం వచ్చిందని చెప్పి తన గురించి ఆలోచించలేదు ఆయన. సిమిలర్లీ పరీక్షితుడు తన గురించి ఆలోచించలేదు. మనం చూస్తాం పరీక్షితుడి గురించి నెక్స్ట్ చాప్టర్. సో దీస్ ఆర్ ద గ్రేట్ సోల్స్. వీళ్ళు నిజమైన గొప్ప వ్యక్తులు అనమాట. ఈ విధంగా శపించడం జరుగుతుంది. చివరికి శమికృషి పాపం ఆయన ఏం చేయలేకపోతారు. ఒక మనిషిని పంపిస్తారనమాట ఎవరికి, పరిశుద్ధిగా వెళ్ళమని చెప్పి తన శిష్యులు అక్కడ పంపిస్తారు చెప్పడానికి, నీ మీద నీకు ఇలా శపం, నీకు ఇలా రాజా నా పుత్రుడు నిన్ను ఇలా శపించాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక మనిషిని పంపిస్తాడు శమికృషి ఎవరికి దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి. ఇప్పుడు మనం 19వ అధ్యాయంకి వస్తాం, చివరి అధ్యాయము. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. కృష్ణ కృష్ణ భాగవతం ఎంత నెక్టేరియన్ అంటే టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు నాకు. ఐ డోంట్ నో మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ ప్రతిరోజు అనుకుంటా లేదు ఈరోజు గంటలు అవగొట్టేయాలని చెప్పి, బట్ సమయం గడిచిపోతుంది. ఫైన్. సో 19th chapter, దట్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్ సుఖదేవ్ గోస్వామి. అంటే సుఖదేవ్ గోస్వామి అక్కడ ప్రకటమవుతారనమాట. సో దట్ ఈస్ ద అధ్యాయము. సో మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధుడు తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నారు. హస్తినాపురానికి వెళ్తున్నప్పుడు అతనికి వస్తుంది, నేను తప్పు, అంటే చూడండి నేను తప్పు చేశాను తప్పు చేశాను భావన అతని మనసును తొలిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ సాధువు నిజంగానే నేను నాకు ఎందుకు నాకు ఆ సమయంలో ఎందుకు అనిపించింది, ఇతను కావాలని చెప్పే కళ్ళు మూసుకొని నాటకం ఆడుతున్నాడు, కావాలని చెప్పి నాకు కావాలని చెప్పి నన్ను అవాయిడ్ చేశాడు. సి యాక్చువల్గా అతను సమాధిలో ఉన్నారు. ఎవరు? శమిక ఋషి సమాధిలో ఉన్నారు. పరిశుద్ధుడు ఏమనుకున్నాడంటే ఆ క్షణంలో సమాధిలో ఉన్నాడు అనుకోలేదు, కావాలని చెప్పి నన్ను అవాయిడ్ చేయడానికి కళ్ళు మూసుకున్నాడు అని చెప్పి అనుకున్నాడు అనమాట. అయితే ఇలా భగవంతుని ప్రేరణ ద్వారా, కానీ ఇక్కడ అనిపించింది అతను సమాధిలో ఉన్నాడు కానీ నేను ఎందుకు కోపడ్డాను, ఎందుకు పామేశాను, ఇంత హీనమైన పని ఎందుకు చేశాను నేనని చెప్పి కంటిన్యూస్ గా బాధపడుతూ ఉంటారు అనమాట. అక్కడ ప్రభుపాద ద్వారా రాస్తారండి ఒక స్టేట్మెంట్, మాస్టర్ పీస్. ప్రభుపాద ఏమని రాస్తారంటే, రిపెంటెన్స్ కమ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్ అని రాస్తారు అనమాట. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అనేది ఒక గొప్ప వ్యక్తుల హృదయం. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపం అనేది గొప్ప వ్యక్తుల హృదయంలో ఆటోమేటిక్ గా వస్తుంది అని రాస్తారు. ఓకే చూడండి, శృంగికి పరిశుద్ధుడికి మధ్య వ్యత్యాసం. శృంగి తప్పు చేశాడు, సరే కోపంలో దండించాడు ఎవరిని, పరీక్షితుణ్ణి శపించాడు. శపించాడు కదా, తర్వాత అయినా పశ్చాత్తాపం వచ్చిందా? రాలేదు. అయ్యో నేను రాజును ఎందుకు దండించానని మనసులో ఒక్క భావన కూడా శృంగి మనసులో రాలేదు. స్వయంగా శమికృషి చెప్తాడు నువ్వు తప్పు చేశావు అని చెప్పి, అయినా సరే యాక్చువల్గా భాగవతం ఉండదు ఆయన ఆయన ఏడిసాడు పాపం బాధపడాడు లేదు. శృంగి మనసులో ఆ యొక్క పశ్చాత్తాపం రాలేదు, కానీ పరీక్షితుడి మనసులో పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? పరీక్షితుడు తన తప్పును సమర్థించుకోలేదు కాబట్టి, కానీ శృంగి తన తప్పుల్ని సమర్థించుకున్నాడు, జస్టిఫైయింగ్. చూడండి మనం తప్పు చేస్తాము, తప్పు చేసినప్పుడు తప్పును తప్పును ఒప్పుకుంటే వెంటనే మనకి ప్రాయశ్చితం, తప్పును ఒప్పుకున్నది మాత్రమే 50% ప్రాయశ్చితం అయిపోతుంది, దానికి మళ్ళీ ప్రాయశ్చితం తీసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు ఒక తప్పును కవర్ చేసుకోవడానికి దాన్ని మనము జస్టిఫై చేసుకుంటాం. జస్టిఫై అంటే సమర్థించుకోవడం అనమాట, సమర్థించుకుంటాడు. శృంగి ఎలా సమర్థించుకున్నాడు, ఎలా సమర్థించుకున్నాడు అంటే, మేం బ్రాహ్మణులము వాళ్ళు క్షత్రియులు, క్షత్రియులు అంటే కాపల కాజే కుక్క లాంటి వాళ్ళు, వాళ్ళు కుక్క అనేది బిస్కెట్లు పడితే తినాలి తప్ప మేము తినే కంచంలో కలిసి తిన్నాను కోరుకోకూడదు, కాబట్టి మా నాన్నగారు చేసిన తప్పు కాదు, వాడి ఎక్స్పెక్టేషన్సే, అతని యొక్క ఇది అసమంజసంగా ఉన్నాయి. రెండోది కృష్ణుడు లేకపోతే, కృష్ణుడు లేని చెప్పి ధర్మము లేదనుకుంటున్నాను, నేను ధర్మాన్ని నిలబెడతాను అంటే తన తప్పుని సమర్థించుకున్నాడు అనమాట. తప్పుల్ని సమర్థించుకున్నప్పుడు పరమాత్మ సైలెంట్ అయిపోతుంది, పశ్చాత్తాపం ఇవ్వదు. పశ్చాత్తాపము పరమాత్మ ఇస్తుంది కానీ ప్రతిసారి ఇవ్వదు. ఒకసారి రెండు సార్లు తప్పులు చేసినప్పుడు మన హృదయంలో తెలుస్తుంది, నేను అపరాధం చేశానేమో, అనవసరంగా ఈ వైష్ణవుని నిందించానేమో, నాకు తెలియకుండా నేను పాలిటిక్స్ చేస్తున్నానేమో అని చెప్పి. కానీ నాలుగైదు సార్లు చేసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది మనకి. కనీసం మనకి మన తప్పు చేస్తున్నాము అనే భావన కూడా మన హృదయంలో రాదు. కషాయుడికి ఏమని అనిపిస్తుంది, అసలు నేను చంపుతున్నానని, జంతువు చంపుతున్నానని చెప్పి. ఎందుకంటే పరమాత్మ నిద్రపోతుంది అనమాట, చెప్పదు. మొదటిసారి వాడు కోడి మెడ కోసినప్పుడు అతనికి ఖచ్చితంగా బాధేస్తుంది, ప్రతి మనిషికి బాధేస్తుంది ఫస్ట్ టైం చేసినప్పుడు. సెకండ్ టైం తక్కువ, థర్డ్ టైం ఇంకా తక్కువ, ఫోర్త్ టైం తక్కువ, ఫిఫ్త్ టైము అసలు అది చస్తుంటే నవ్వుతావేమో నువ్వు, అసలు అది గెలగెల కొట్టుకుంటుంది కదా, అది చూసి నవ్వుతారు కొన్ని కొన్ని సార్లు అనమాట. ఏ కొట్టుకుంటుంది అని చెప్పి అంటే రాక్షస విధం అయిపోతుంది అనమాట. సో పరమాత్మ అనేది కొన్నిసార్లు కొంతవరకు చెప్తుంది, తర్వాత చెప్పడం మానేస్తుంది. ఇన్నర్ కాన్షియన్స్ అంటారు దాన్ని, ఇన్నర్ కాన్షియన్స్. కాబట్టి శుద్ధ అంటే గొప్ప వాళ్ళకి ఏంటంటే బికాస్ దే రిమైన్ ప్యూర్, పశ్చాత్ తప్పు చేసినప్పుడు పరమాత్మ వెంటనే చెప్పేస్తుంది తప్పు చేసావు అని చెప్పి. ఎవడో చెప్పవసరం లేదు, వాడికే తెలిసిపోతుంది తప్పు చేసావు అని చెప్పి. అందుకే ఇక్కడ పరీక్షితుడికి అతను తిరిగి రాజ్యంలో వెళ్తున్నాడో ఆల్రెడీ అతనికి అనిపిస్తుంది, ఎందుకు తప్పు చేస్తాను అసలు, ఎలా ఎలా జరిగింది నా వలన అని. వెంటనే అతను ఏమంటే తెలుసా, ఇమ్మీడియట్ గా నాకు ఏదో ఉపద్రవం జరగని, లెట్ దర్ బి సమ్ కెలామిటీ అని, నా మీద ఏదో ఒక విపద, నా మీద ఏదో ఒక విపత్తు రావని, నా మీద ఏదో ఒక ఉపద్రవం జరగని. ఎందుకు అంటానంటే నేను ఇలాగా నెక్స్ట్ టైం, ఎందుకంటే ఇప్పుడు ఈ తప్పు జరిగింది నా వల్ల, ఈ తప్పుకు నేను ఇప్పుడు శిక్ష పొందకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ గోవులని బ్రాహ్మణుల్ని స్త్రీలని అవమానిస్తానేమో. లెట్ దర్ బి పనిష్మెంట్ సో దట్ ఐ డోంట్ రిపీట్ ద మిస్టేక్ ఆఫ్ అఫెండింగ్ కౌస్, బ్రాహ్మణస్ అండ్ లేడీస్. స్త్రీలని, గోవులని, మరి ఏంటి బ్రాహ్మణుల్ని, వాళ్ళని మళ్ళీ అంటే ఇప్పుడు ఈ తప్పు నేను ఈ తప్పు సరే ఈ తప్పు జరిగింది సి సమ్టైమ్స్ చిన్నపిల్లలు తప్పు చేస్తారు, లేదా అధికారంలో ఉంటారు పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు తప్పు చేసిన సరే పోలీసులు వాళ్ళు ఏమంటారు, తండ్రి ఏమనుకుంటాడు, నాకు పవర్ ఉంది నా కొడుకుని ఎవరు చేయలేడు అనుకుంటాను అనమాట. కానీ వాడు తెలియదు ఏంటంటే తన కుమారుడు తప్పు చేస్తుంటే దండించడం బట్టి సమర్థించడం వల్ల నెక్స్ట్ టైం వాడు ఎంతకంటే పెద్ద తప్పు చేస్తాడు, లేకపోతే ఎవరో అమ్మాయిని బలత్కరిస్తాడు, అప్పుడు వాడు జైల్లోకి వెళ్తాడు అనమాట. కాబట్టి ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు దండిస్తే నెక్స్ట్ టైం తప్పు చేయడు. కాబట్టి కొన్ని కొన్ని సార్లు రికమెండేషన్ వల్ల మనం పాడైపోతాం ఇంకా. సో ఇక్కడ పరీక్షితుల విషయంలో తీసుకున్నట్లయితే అతను అనుకుంటాడు ఇమ్మీడియట్ గా నా మీద ఒక విపత్తు జరగదు, నాకు ఒక విపత్తు రాని, నా మీద ఒక ఉపద్రవం రాని అని చెప్పి. ఎందుకంటే నేను చేసిన తప్పుకి ప్రభుపాద పరిపూర్ణలు రాస్తారు. ఎందుకు అనుకున్నాడంటే తప్పు చేసింది నేను, నా మీద రాని, నా కుటుంబ సభ్యులకి ఏమి అవ్వకూడదు అని చెప్పి ప్రభుపాద అంటారు అన్నమాట. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు తన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాబట్టి అతడు తప్పు చేయడం వల్ల ఏమవుతుంది, తన రాజ్యానికి దెబ్బ అవుతుంది, రాజు తప్పు చేస్తే తన కుటుంబానికి దెబ్బ అవుతుంది. అందుకే పరీక్ష చెప్తారు ఇమ్మీడియట్ గా నా మీదే రాని, నా కుటుంబానికి ఏం కావద్దు అని చెప్పి. అక్కడ ప్రభుపాద ఏమని రాస్తారంటే ఇంటి పెద్ద అతడు భక్తుడైతే కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది, సిమిలర్ గా ఇంటి పెద్ద అపరాధం చేస్తే కుటుంబం మొత్తానికి తగులుతుందని రాస్తారనమాట. ఒకడు తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి తగులుతుంది, అదే వ్యక్తి మంచి చేస్తే కుటుంబం మొత్తానికి తగులుతుంది అని చెప్పి. ప్రహ్లాదుడు మహాభాగవత వైష్ణవుడు కాబట్టి తన తండ్రి అంత తప్పు చేసినా సరే అతని తప్పు కన్నా ప్రహ్లాదుడి యొక్క భక్తి భగవంతుడు ఎక్కువ చూశాడు కాబట్టి తన తండ్రిని కూడా ఉద్ధరించాడు అనమాట. సిమిలర్లీ మనం గోపాల్ చప్పల్ చైతన్య చైతన్య చూసినట్లయితే అతడు శ్రీవాస్ ఠాకూర్ పట్ల అపరాధం చేస్తాడు కాబట్టి తన కుటుంబం మొత్తానికి లెప్రసీ కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. కుటుంబం మొత్తానికి తప్పు చేసింది ఒకడు, కుటుంబం మొత్తానికి అపరాధం తగులుతుంది. సో సిమిలర్లీ మంచి చెడు రెండు కుటుంబానికి దెబ్బ అవుతాయని చెప్తే రాస్తారు ప్రభుపాదులు. మంచి జరిగితే కుటుంబం మొత్తం మంచి జరుగుతుంది ప్రభుపాదులు రాస్తారు. అందుకని ఒక కుటుంబంలో ఒక వైష్ణవుడు పుడితే, ఒక కుటుంబంలో ఒక వైష్ణవుడు జరిగి అయితే ఆ కుటుంబం మొత్తము పతితం అవుతుందని చెప్పి రాస్తారనమాట ప్రభుపాదు వారు ఆ యొక్క పరపోటు పరపోటు నెంబర్ 2 పంతొమ్మిదవ అధ్యాయము రెండవ శ్లోకము రాస్తారు. తర్వాత పరిషత్ అంటాడనమాట ఏమంటారంటే సో అతను మళ్ళీ అయితే బాధపడతారు, ఏమంటారంటే నా యొక్క ఈ శక్తి, నా యొక్క బుద్ధి, సామర్థ్యం, రాజ్యము ఇవన్నీ ఇసేస్ యాక్చువల్లీ నువ్వు ఇవన్నీ నాశనం అయిపోతాయి నాకు తెలుసు అంటున్నారు. నాకు తెలుసు ఇప్పుడు ఇవన్నీ నాశనం అయిపోతాయి, ఎందుకంటే వీటిని నేను నేను బ్రాహ్మణుని అపరాధం చేశాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నా నుంచి దూరం అవుతాయి, నాశనం అయిపోతాయి అని చెప్పి అతను బాధపడతాడు. ప్రభుపాదం అక్కడ మళ్ళీ రాస్తారు, ఏమని రాస్తారంటే మనకున్న మన శక్తి సామర్థ్యము మన అంటే ఇక్కడ పరిస్థితి రాజు కదా, రాజ్యము శక్తి సామర్థ్యం సంపద మొత్తం యాక్చువల్ గా అతను బ్రాహ్మణ అని బ్రాహ్మణికల్ కల్చర్ అంటే కల్చర్ అంటే ఏంటి, కల్చర్ అంటే అదొక సంస్కృతి, సంస్కృతి ఆ బ్రాహ్మణ సంస్కృతి పెంచడానికి ఉపయోగించాలి, వర్ణాశ్రమ ధర్మం పెంచడానికి ఉపయోగించాలి. కానీ పరీక్షితుడు చెప్తాను నేను రాజుననే భావం వలన అంటే నాకు ఆ పొజిషన్ ని నేను యాక్చువల్ గా బ్రాహ్మణికల్ కల్చర్ బ్రాహ్మణిక సంస్కృతిని పెంచడానికి ఉపయోగించాలి, కానీ నేను ఏం చేశాను ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేను బ్రాహ్మణుని అవమానించాను కాబట్టి ఇవన్నీ నాకు నాశనం అయిపోవాలని చెప్పి అనుకున్నాడు అనమాట. చూడండి అంటే సమీకృషి చెప్పింది అవుతుంది కదా, సమీకృషి ఏమని చెప్పాడు, గొప్ప వ్యక్తులు నువ్వేం చేయవలసింది వాళ్ళ 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 పశ్చాత్తాపం అనే జ్వాలలో వాళ్ళ తప్పు ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్తాడు. అదే పరిశుద్ధుడు ముందుకనే అలా కోరుకుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధుడు తన మనసులో అనుకుంటూ ఉంటాడో ఆ టైంకి అక్కడ ఎవరు వస్తారు అక్కడికి ఆయనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఏమని అందుతుంది ఇన్ఫర్మేషన్, నీకు ఇలాగ శపింపబడ్డావు శమికృషి యొక్క పుత్రుడు శృంగి, శృంగి నీకు శపించారు అని చెప్పి, ఇలాగనే వారం రోజుల్లో చనిపోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఎవరికి, పరిశుద్ధుడికి. ఆ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత వాట్ ఇస్ దిస్, మరీ దారుణం మరణ దండన, అది కూడా వారం రోజుల్లోనేనా, నేనేదో మాట వరుస కన్నాను తప్పు అయిపోయిందని చెప్పి నా నిజంగా దండన వేస్తారా. మన మిత్రులు అంటాం ప్రభు నేను చాలా పెద్ద అపరాధం చేశాను నన్ను శిక్షించండి అని చెప్పి, నిజంగా మనం శిక్షిస్తే ఏదో మాట వరుస కంటే నిజంగా శిక్షించేస్తావేంటి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ పరిశుద్ధుడి యొక్క పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అనమాట, అది అనుకుంటే నా మీద ఒక విపత్తురాని నాకు ఒక ఉపద్రవం జరగడని చెప్పి రైట్, కానీ నిజంగా ఉపద్రవం జరుగుతుంది, విపత్తి వస్తుంది కానీ దాన్ని అతను హ్యాపీగా స్వీకరిస్తాడు రైట్. ఏమని స్వీకరిస్తాడు దాన్ని, భగవంతుని యొక్క వరం కింద ఆయన స్వీకరిస్తాడు అనమాట రైట్. యా పరీక్షితుడు చివరికి శమికృషి, యాక్చువల్ శమికృషి అనుచరులు చెప్తారు వచ్చి ఇలాగ నా పుత్రుడు మిమ్మల్ని శపించాడు అని చెప్పి, ఎందుకంటే శమికృషి కోరుకుంటాడు అనమాట కనీస పరిస్థితికి తెలియాలి ఈ విషయము అని చెప్పి తెలియాలి, మరియు అతడు సన్నద్ధం అవుతారు మృత్యుకు సన్నద్ధం అవుతారు అని చెప్పి. సో పరీక్షితుడు అనుకుంటాడు ఆ టైంలో నేను వెనక్కి వెళ్ళి అపరాధానికి క్షమాపణ అడుగుతానని చెప్పి, క్షమాపణ అంటే నేను కానీ మళ్ళీ విరమించుకుంటాడు ఎందుకంటే శమికృషి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే శమికృషి అంబారస్ ఫీల్ అవుతారేమో అని చెప్పి, ఈ మే బి అన్కంఫర్టబుల్. రెండవది ఏంటంటే ఎలాగా అతను ఆ యొక్క కర్స్ అంటే ఏంటి ఇక్కడ శాపము, ఆ శాపాన్ని అతను భగవంతుని యొక్క అరేంజ్మెంట్ కిందనే స్వీకరిస్తారు కాబట్టి అతను వెళ్ళరు. కాకపోతే అతను ఏం చేస్తారు, ఎప్పుడైతే ఆ శాపం వస్తుందో ఇమ్మీడియట్ గా నిర్ణయించుకుంటారు అనమాట, సరే నా యొక్క రాజు అనే బాధ్యతలు ఇక్కడతో సమాప్తము అని చెప్పి వెంటనే అతను ఏం చేస్తాడు రిటైర్మెంట్ తీసుకుంటాడు. తీసుకొని అతను బట్టలు తన వస్త్రాలు మార్చుకొని, ఏ విధంగా పాండవులు తన వస్త్రాలు మార్చుకుంటారో ఆ విధంగా తన వస్త్రాలు రాజు వస్త్రాలు మార్చేసుకొని వెంటనే తన కుమారుణ్ణి నియమిస్తారు. తర్వాత పరీక్షితుడు వెంటనే గంగానది, యాక్చువల్గా ఏం లేదు ఆ క్షణమే ఆయన తన వస్త్రాలు విడిచిపెట్టేసి యాక్చువల్ గా నేను భాగవతం చదివినప్పుడు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉండదు, అంటే రాజ్యానికి వెళ్ళి తన అంటే తన డ్యూటీస్ పూర్తి చేసి గంగా నది ఒడ్డుకు వస్తారా లేకపోతే డైరెక్ట్ గా అక్కడి నుంచి అటువైపు గంగా నది ఒడ్డుకి వెళ్తారని యాక్చువల్ గా క్లియర్ గా లేదు. కానీ ఉన్న దానిలో చూసినట్లయితే నాకు అర్థమైనంత వరకు పరీక్షితులు స్వయంగా అటు నుంచి అటు గంగా నదికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి తన రాజవేషం విడిచిపెట్టేసి సాధు వేషం తీసుకొని గంగానది ఒడ్డు మీద ఇంకా అంటే హంగర్ ఫాస్ట్, హంగర్ ఫాస్ట్ అంటే ఉపవాసము, దాన్ని ఏమంటారు తెలుగులో, హీ ఫాస్ట్ టిల్ డెత్, మృత్యు వరకు ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకుంటారు 7 రోజులు 7 రాత్రులు. ఆ విధంగా గంగా నది ఒడ్డుకి వెళ్తారనమాట, రైట్. భగవంతుని మీద కంప్లీట్ గా అతను నిర్ణయించుకున్నాడు, సరే ఇక్కడ ఇక్కడ నేను కేవలం భగవంతుని మీద ధ్యానించి మృత్యుకు ప్రిపేర్ అవుతాను అని చెప్పి. ఎప్పుడైతే పరిశుద్ధులు గంగా నది ఒడ్డు మీదకి వెళ్తారో అక్కడ అప్పుడు మొత్తం ఈ 3 లోకాల నుంచి ఉన్న గొప్ప ఋషులు మునులు అందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారు అనమాట, నెమ్మది వచ్చేస్తారు. చూడండి వాళ్ళు ఏమంటే, వాళ్ళు గంగా నదిలో స్నానం చేయడానికి వస్తున్నట్టుగా వస్తారు, కానీ యాక్చువల్గా దేనికోసం వచ్చారంటే పరీక్షితుడి కోసం వచ్చారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, మనం చెప్పుకున్నాం కదా పరీక్షితుడు రాజ్యం చేస్తున్నప్పుడు అతని యొక్క కీర్తి ఎంతదంట, యుధిష్ఠిర మహారాజుకి ఎంత కీర్తి ఉందో అంత కీర్తి పరీక్షితుడి మహారాజు కూడా వచ్చింది అప్పట్లో. యుధిష్ఠిర మహారాజు కీర్తి ఎంతది, స్వయంగా ఇంద్రుడు కన్నా పెద్ద కీర్తి. సిమిలర్ పరీక్షితుడు కూడా అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు స్వయంగా దేవతలు అందరూ ప్రత్యక్షం అవుతారు, సగటు ప్రజలకు కూడా కనిపిస్తారు. ఈ రోజుల్లో మనం ఎవరినైనా చూస్తామా దేవతల్ని, ఎందుకంటే రాజులు అంత అధర్మం పేర్కొని ఉంది కాబట్టి. చూడండి భూమి మీద ఆవు యొక్క నెత్తుడు చుక్క పడిందంటే ఇంకా అపవిత్రం, ఒక్క నెత్తుడు చుక్క పడితే అది అపవిత్రం అనమాట. ఆ కాలంలో భూమి మీద ఆవు యొక్క నెత్తుడు చుక్క పక్కన పెట్టండి, ఆవు యొక్క కన్నీటి బొట్టు కూడా భూమి మీద పడేది కాదు, కాబట్టి అంత పవిత్రంగా ఉండేది భూమి. శోకం అనేది తెలియదు అనమాట. మనం ఈ రోజుల్లో జంతువుల్ని చంపి వాటి రక్తము, వాటి నెత్తురు, వాటి ఆర్తనాదాలు ఎందు ఎవడు బాగుపడతాడు, ఇంత ఎంత మనం మన ఆనందం కోసము ఇంత మందిని మనం హింసిస్తే ఒకరి ఏడుపు మీద మనం బతకగలమా, ఒకరి ఏడుపు మీద మనం సంతోషంగా ఉండగలమా? కానీ అప్పట్లో రాజులు అలా కాదు, ధర్మాన్ని కాపాడేవారు, అది కూడా బలహీనుల్ని ఎప్పుడు బలత్కరించేవారు కాదు. సి పరీక్షితుడు చూసినట్లయితే ఫస్ట్ కలిరాజుని చూస్తాడు కదా, కలిరాజుని ఏమని తిడతాడు చూసారా, అరే నువ్వు చూడడానికి చాలా బలవంతుడిలా ఉన్నావు, బలహీనుల మీద నీ ప్రయోగం చేస్తున్నావు ఏంటి అని చెప్పి, బలహీనుల మీద నీ ప్రయోగం నీ ప్రతాపం చూపిస్తున్నావు ఏంటి, నీకు సిగ్గు లేదా అంటారనమాట. అంటే నీకు యుద్ధం చేయాల్సిన అలాంటి వాడితో యుద్ధం చేయి, అంతేగాని గోమాతని కొట్టడం ఏంటి అని చెప్పి, రైట్. సో గోమాతను నువ్వు హింసించడం ఏంటి అని చెప్పి. సో పరిశుద్ధుడి యొక్క అంత కీర్తి అంత ఉంది కాబట్టి న్యాచురల్ గా ఇప్పుడు ఏ విధంగా భీష్మ పితామహ, భీష్మ పితామహ తన అంపశయ్య మీద ఉన్నప్పుడు మృత్యు సమీపించినప్పుడు అందరూ 3 లోకాల నుంచి అందరూ ఋషులు మునులు వస్తారనమాట. ఎందుకంటే గొప్ప వైష్ణవుడి యొక్క మృత్యు సమయం కూడా చాలా గొప్పదే, దే వాంటెడ్ టు హెల్ప్ అసిస్ట్ ఇన్ ఏ బెటర్ డిపార్చర్. సిమిలర్లీ పరిశుద్ధుడు కూడా గొప్ప రాజు కాబట్టి 3 లోకాల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాబట్టి 3 లోకాల నుంచి అందరు సాధువులు అందరూ వస్తారు, స్వయంగా నారదముని అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వస్తారన్నమాట. ఇక్కడ భక్తి తీర్థ మహారాజ్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి. భక్తి తీర్థ మహారాజ్ ఏం చెప్తారంటే, వైష్ణవుడి సంబంధాలు మెరుగ్గా ఉండాలంటే 4 పాయింట్లు గుర్తుంచుకోవాలని చెప్తారు. అంటే నాకు ఎందుకు ఎదుటి వైష్ణవుడితో నాకు సత్సంబంధాలు ఎందుకు ముఖ్యము అనే విషయం గురించి 4 మాటలు ఏం చెప్తారంటే, ఆయన వన్ ఆఫ్ ద థింగ్ ఏం చెప్తారంటే, నువ్వు ప్రూహించుకో, అంటే ఈ సేస్ లైక్ దిస్, ఇమాజిన్ యువర్ డెత్. నీ ఇప్పుడు నీకు మృత్యు ఆసన్నం అవుతుంది, నీ మృత్యు సమయంలో నీ చుట్టూ నీ మృత్యు సమయంలో నీకు నీ పక్కన భక్తులు ఉండి కీర్తన చేయాలా వద్దా, మృత్యు సమయంలో నీ పక్కన భక్తులు ఉండి కీర్తన చేయాలా వద్దా, చెయ్యాలి కదా, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు నీ పక్కన ఎవరెవరైతే వైష్ణవులు ఉన్నారో వీళ్ళే నీ మృత్యు సమయంలో నీకు కీర్తన చేస్తారు అని ఊహించుకో. అప్పుడు ఇప్పుడు వీళ్ళు నీ గురించి మంచిగా అనుకుంటే కదా అప్పుడు నీ దగ్గర కీర్తన చేస్తారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఊహించుకుంటే, ఓకే ఇప్పుడు ఒక మనిషి అంటే నీకు పడదు, సో నాకు ఈయన ఇష్టం లేదు, కానీ ఈయనే రేపొద్దున మృత్యు సమయంలో నాకు కీర్తన చేయబోతున్నారు అలా ఉంచుకున్నప్పుడు న్యాచురల్ గా నువ్వు అతనితో సంబంధం ఏర్పరచుకొని ప్రయత్నిస్తావు, అతను సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తావు. కాబట్టి ఇమాజిన్ దట్ డివోటీస్ హు ఆర్ క్లోజ్ టు యూ, హు ఆర్ అరౌండ్ యూ, దే ఆర్ ద వన్స్, వాళ్లే నీ మృత్యు సమయంలో నీ పక్కన ఉండబోతున్నారు, నీ మృత్యు సమయంలో నీ కీర్తన చేయబోతున్నారు. అలా నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీకు యూ కెన్నాట్ బి జస్ట్ బి అన్గ్రేట్ఫుల్ టు దెమ్. అప్పుడు నువ్వు అటువంటి వాళ్ళతో గొడవపడడానికి ఇష్టపడవు. అదర్వైజ్ చిన్న చితకా విషయాలకి మనము ఆర్గ్యుమెంట్స్ గొడవ దిగుతాము, కానీ ఇవన్నీ ముఖ్యమే మనకి. మృత్యు సమయంలో మనం భగవంతుని పాదాలు చేరుకుంటున్నాము అనేది ముఖ్యం మనము పరంపదము. కాబట్టి దాన్ని అది ఎవరు చేయగలరు, వీళ్ళే చేయగలరు మన చుట్టూ. సో యూ షుడ్ రిమెంబర్ దాట్. భక్తి తీర్థమారు చెప్తారు, మేబీ సమ్ టైమ్స్ ఐ విల్ గివ్ క్లాస్ ఆన్ దాట్, అది చాలా ముఖ్యమైన క్లాస్, ఐ విల్ స్పీక్ ఆన్ దట్ సమ్ టైమ్. ద ఫోర్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్దీ రిలేషన్షిప్స్ భక్తి తీర్థ మహారాజ్ చెప్తారు. ఎనీహౌ, ఇక్కడ ఋషులందరూ చేరుకుంటారు ఆ స్థలానికి, పరీక్షితుడి ఉన్న ప్రదేశానికి. పరీక్షితుడు వాళ్ళందరిని చూసి వాళ్ళకి ప్రణామం చేస్తారు అన్నమాట, ఈ ఆఫర్స్ ఒబేసెన్సెస్. అండ్ ప్రణామం చేసి దండవత ప్రణామం చేస్తారు, చేసి పరీక్షితుడు మాట్లాడడం మొదలు పెడతారు. పరీక్షితుడు ఏమంటారంటే, చూడండి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, మీరందరికీ ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా సాధువులు అనేవాళ్ళు భౌతికవాదుల పట్ల భౌతికవాదుల యొక్క సాంగత్యాన్ని కోరుకోరు. రాజులు అనేవాళ్ళు భౌతికవాదులు, మేము భౌతికవాదులము, కాబట్టి మీలాంటి మహానుభావులు, మీరు బ్రాహ్మణులు, మీరు సాధువులు, మీరు మాలాంటి వాళ్ళ సాంగత్యాన్ని కోరుకోరు. అయినా సరే మీరందరూ ఇప్పుడు నేను చనిపోతుంటే నాకు మీ సాంగత్యాన్ని ఇవ్వడానికి వచ్చారు, కాబట్టి నేను చాలా కృతజ్ఞుడిని అని చెప్పి చెప్తారు పరీక్షితుడు. ఇది పరీక్షితుడి యొక్క నిజమైన చేతన. పరీక్షితుడు అక్కడ మెడలో పామేశాడంటే నేను గొప్పవాడిని, నేను క్షత్రియుడిని, ఆ ఉద్దేశంతో వేయలేదు. నిజంగా పరీక్షితుడు ఏమనుకుంటున్నాడు, నేను ఆఫ్టర్ ఆల్ క్షత్రియుడిని, నాకు భౌతికవాదిని. ఇక్కడ చెప్తాడు కదా, తనను తాను భౌతికవాది కింద అనుకునేవాడు పరీక్షితుడు. మీరు బ్రాహ్మణులు, మీరు సాధువులు, మీరు గొప్పవాళ్ళు, మీరు మాలాంటి వాళ్ళకి అసలు సమయమే ఇవ్వరు అని చెప్పి, అయినా సరే మీరు నాతో పాటు ఉండడానికి వచ్చారు, చాలా అదృష్టం. అంటే దిస్ ఇస్ యాక్చువల్ వైష్ణవాస్ క్వాలిటీ. ఆ సందర్భంలో అది అతని భగవంతుడి ప్రభావంతో అలాగా చేయాల్సి వస్తుంది అని చెప్పి మనం చూస్తాం. ప్రతాపరుద్ర మహారాజ్ కూడా మహాప్రభు యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు, కానీ మహాప్రభు తన సాంగత్యాన్ని ఎవ్వరు. దాని గురించి కూడా గౌరీ పూర్ణిమ రోజున 3 గంటల సేపు చర్చించుకున్నాం మనము లెక్చర్, ప్రతాపరుద్ర మహారాజ్ డెలివరెన్స్. మహాప్రభు ఏమంటారు, హా హంత హంత విషభక్షణాద్యప్య సాధు అంటారు అన్నమాట. అంటే ఒక సాధు, ఒక రెనన్షియల్ ఆర్డర్, అంటే ఒక వైరాగ్య జీవితంలో ఉన్న వ్యక్తి స్త్రీ సాంగత్యాన్ని కానీ, స్త్రీ సంఘి సంఘి అంటే స్త్రీ సంగత్యాన్ని కోరుకునేవారి సాంగత్యము. నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, భగవత్ సంఘి సంఘస్య అని చెప్పి, అంటే భగవంతుని సాంగత్యం కోరుకున్న వాళ్ళ సాంగత్యము. భగవంతుని సాంగత్యం కన్నా కూడా భగవంతుని సాంగత్యాన్ని కోరుకున్న వాళ్ళ సాంగత్యము ఇంకా పవిత్రమైనది. అదే విధంగా స్త్రీ సాంగత్యం కన్నా స్త్రీ సాంగత్యాన్ని కాంక్షించే వారి సాంగత్యం ఇంకా ఘోరమైనది అన్నమాట. ఎందుకంటే స్త్రీ సాంగత్యాన్ని మనం కేర్ఫుల్ గా ఉంటాం, ఓకే డేంజర్, కానీ మెటరలిస్ట్ అన్నప్పుడు డేంజర్ తెలియదు మనకి, కాబట్టి ఇంకా డేంజరస్. సో ఇక్కడ పరిశుద్ధులు ఏం చెప్తున్నారంటే, మహాప్రభు చెప్తారన్నమాట అక్కడ, అటువంటి మనము యోచిత సంఘీ సంఘం, అటువంటి వాళ్ళ సాంగత్యంలో, అంటే రాజులు, భౌతికవాదులు, అటువంటి వారి సాంగత్యంలో తీసుకోవడం అంటే ఏంటి, హా హంత హంత విషభక్షణ అంటే ఏరి కోరి తెలిసి తెలిసి విషాన్ని తాగడంతో సమానం అని చెప్పి మహాప్రభు చెప్తారు. అఫ్ కోర్స్ అది ప్రతాపరుద్ర మహారాజుకు వర్తించదు, ప్రతాపరుద్ర మహారాజు గొప్ప వైష్ణవుడు, కానీ మహాప్రభు ఒక ఉదాహరణ స్థాపించడం కోసము, సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి అనే ఉదాహరణ స్థాపించడం కోసము ఆ శ్లోకం చెప్తారు. ప్రభుపదం తాత్పర్యం ఇస్తారు, ఏమని ఇస్తారంటే, మరి మన సాధువులు కదా, ఇస్కాన్ సాధువులు, మనం కూడా వెళ్ళి పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాము, భౌతికవాదుల్ని పొలిటీషియన్ని కలుస్తుంటాము. దాని సంగతి ఏంటి అంటే, కేవలం కృష్ణుడు సేవ తప్ప వేరే ఏ ఉద్దేశంతో నువ్వు వాళ్ళు కలిసినా సరే నువ్వు అప్పటిది విషం తాగితే సమానమే. అంటే ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎ పొలిటీషియన్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎన్ ఆపోజిట్ సెక్స్, దట్ షుడ్ బి ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కృష్ణ సర్వీస్ అండ్ నథింగ్ ఎల్స్, రైట్? అదర్వైజ్ మామూలుగా సాధువులకి గౌరవం వస్తుంది, స్వతహాగా వస్తుంది, కానీ మనం ఆ గౌరవాన్ని మనము ఎంజాయ్ చేయడం మొదలు పెట్టామంటే మనం పతనం అవుతాం అన్నమాట. ఆదర్శం ప్రూసెస్ సేస్ యూ షుడ్ నాట్ థింక్ లైక్ యు ఆర్ ద కృష్ణ సర్వైడ్ బై గోపీస్. ఎవరు గృహస్థులంటికి వెళ్ళినప్పుడు 10 మంది ఇస్తారు, ప్రసాదం తీసుకోండి, తీసుకోని చెప్పి అండర్స్టాండ్, వీళ్ళందరూ నా తల్లిదండ్రులతో సమానము. కాబట్టి ఒక తల్లి తన పిల్లడికి ఇస్తాడు తీసుకోవాలి, కానీ నేను కృష్ణుడిని, వీళ్ళందరూ గోపికులు అనే మనసులో ఆలోచన వచ్చిందంటే అక్కడికక్కడనే పతనం అయిపోతామని చెప్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ పరీక్షితుడి యొక్క వినయాన్ని మనం చూడొచ్చు. తనను తాను భౌతికవాదిగా అనుకుంటున్నాడు, సాధువుల్ని గొప్పవారు అనుకుంటున్నాడు. వాళ్ళు బ్రాహ్మణులే కదా సాధువులు, మరి అదే బ్రాహ్మణుడు శిక్షించాడు కదా, అతనేం బ్రాహ్మణ కులం మీద కక్ష కట్టలేదు పరిశుద్ధుడు, ఎందుకంటే వైష్ణవుడు, బ్రాహ్మణుడే శిక్షించాడు తనని, చెప్పించాడు. మళ్ళీ బ్రాహ్మణులు వచ్చారు, అతనికి ఆ ముందు ఆ యొక్క నెగిటివ్ ఫీలింగ్ ఉండుంటే ఇంకోలా మాట్లాడుండేవాడు, మమ్మల్ని శపించారు, ఏ మొహం పెట్టుకుని వచ్చారు అని ఉండేవాడు. కానీ పరీక్షితుడు సారంగా సార బుక్, నేను చెప్పుకున్నాం కదా సారంగా ఇవ సార బుక్ అంటే సారాన్ని గ్రహించే ఒక బృంగం లాంటి వాడు అనమాట. మంచినే తీసుకున్నాడు తప్ప చెడుని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి పరీక్షితుడికి కనీసము ఆ బ్రాహ్మణులు చూసినప్పుడు 1% కూడా నెగిటివ్ తోట రాలేదు. ఈ బ్రాహ్మణులే నన్ను శిక్షించారు, ఈ బ్రాహ్మణులే నన్ను శపించారు, సరే ఇప్పుడు నేను లేకపోతే రాజ్యం ఏమవుతుందో చూస్తారు, అలా చూస్తారు కదా, చూస్తారు వీళ్ళు ఏం బాగుపడతారు, నేను చూస్తాను. కొన్నిసార్లు అలాగే అనుకుంటాం మనము, మనం కష్టపడతాము, రేపొద్దునే మనల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు అనుకున్నప్పుడు మనము అది పాడైపోవాలని కోరుకుంటాం అనమాట. బట్ పరిస్థితులు అలా అనుకోలేదు. పరిస్థితులు సెల్లింగ్ దాట్ ఓ మీరందరూ వచ్చారు సంతోషము, ఇస్ మోస్ట్ హ్యాపీ. తర్వాత అదే చెప్తారు, నేను గృహస్థుణ్ణి, గృహస్థుడికి తనని తన గృహస్థుడు అనుకుంటారనమాట. కాబట్టి ఆసక్తుణ్ణి భగవంతుడు నా యొక్క అటాచ్మెంట్స్ ని దూరం చేయడానికి నాకు భగవంతుడు స్వయంగా నన్ను ఈ శాపం రూపంలో నన్ను కౌగులించుకున్నాడు. కృష్ణ ఈజ్ ఎంబ్రేస్డ్ మీ త్రూ దిస్ కర్స్, ఈ యొక్క శాపం రూపంలో నన్ను కౌగులించుకున్నాడు అని చెప్పి స్వయంగా పరీక్షలు చెప్తారు. అంటే చూడండి గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే, వాళ్ళకి తమ మీద రాళ్ళు పడితే ఆ రాళ్ళను కూడా వాడుకుంటారనమాట. తన మీద శాపం వచ్చింది, నారదమునికి శాపం వచ్చింది, ఏమని వచ్చింది, దక్షుడు శపిస్తాడు, ఏమని శపిస్తాడు, యూ నీ వల్లే నాకు సుఖం లేకుండా పోయింది. ఏం సుఖము, నా పుత్రులందరినీ నువ్వు సన్యాసం చేస్తావు, నీ వల్ల నా సుఖం లేకుండా పోయింది, కాబట్టి నీకు కూడా సుఖం ఉండకూడదు, కాబట్టి నేను నీకు శపిస్తున్నాను, నీకు ఇల్లు అనేది నీకు ఉండదు, ఇల్లు వాకలి అనేది నీకు ఉండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అని చెప్పి నారదముని థ్యాంక్ యూ సార్ అని చెప్తాను అనమాట. కానీ నారదముని ఆ శాపాన్ని వరం కింద మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు, సన్యాసి అనేవాడికి ఇల్లు వాకలి లేకపోతేనే మంచిది కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అంటాడు. నారదముని హ్యాపీ, నిజంగా తిరుగుతూ ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తానని చెప్పి. సో ప్రభుపాదం కూడా అదే రాస్తారు, నేను కూడా ఎంతో మందిని సన్యాసి కింద మార్చాను నా శిష్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు నన్ను కూడా అలాగే శపించారేమో, అందుకని నాకు ఇన్ని మందిరాలు ఉన్నా సరే ఏ మందిరంలో కూడా నేను పట్టుమని 3 రోజులు ఉండలేకపోతున్నాను అని చెప్పి. సో ప్రభుపాద సో హంబుల్ ఇసేస్, నన్ను కూడా నా శిష్యుల యొక్క తల్లిదండ్రులు అలాగే శపించారేమో, అందుకనే నేను కూడా ఎక్కడ ఒక దగ్గర ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నిజమే ప్రభుపాదలు అన్ని మందిరాలు కట్టించారు, ఏ మందిరంలో ప్రభుపాదలు పట్టుమని 3 రోజులు ఉండలేదు తెలుసా. మనకు అనిపిస్తుంది ఓ ట్రావెలింగ్ ఫ్లైట్లు ఎక్కడ మంచిదని చెప్పి, రోజు తిరుగుతూ ఉండండి ఎంత కష్టము, 75 ఏళ్ళ వయసులో అంత కష్టపడ్డం అవసరం, అసలు ఆ వయసు వస్తే మనకు తెలుస్తుంది ప్రతి రోజు తిరగాలి, ఏ పూట ఎక్కడ ఉంటామో తెలియదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేతి వంట తినాలి, ఎంత కష్టం అసలు ప్రభుపాదికి. అయినా సరే ప్రభుపాదే కాదు, ప్రభుపాద శిష్యులు మనం ఇప్పుడు చూసినట్లయితే అన్స్టాపబుల్స్, డ్యూరాసెల్ బ్యాటరీ. నిన్న జయపతి మహారాజ్ చూసాం, ఆయన ఉత్సాహం 1% కూడా తగ్గలేదు అసలు. ఐ రిమెంబర్ మహారాజ్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత, తర్వాత నెక్స్ట్ టైం చాలా సంవత్సరాలు బయటకు కదలలేదు. తర్వాత కలకట్టా వచ్చారు, కలకట్టా పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు మా కౌన్సిలర్ చెప్పారనమాట, ఏమని చెప్పారంటే, జయపతామ ఇప్పుడు నా జీవితంలో ఒక నిజమైన ఒక రకమైన ధైర్యం వచ్చిందన్నారు. నువ్వు అడిగాను ఏం ధైర్యం ప్రభుజీ అని చెప్పి, ఇసేస్ నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను బ్రహ్మచారిని, ఇప్పుడు చెయ్యి కాలు ఆడుతుంది కాబట్టి నేను కృష్ణుడు సేవ చేయగలుగుతున్నాను, రేపు పొద్దున్న నాకు చెయ్యి కాలు ఆడడం మానేస్తుంది ఒక వయసు దాటిన తర్వాత, అప్పుడు నా పరిస్థితి ఏంటి, అప్పుడు నేను ఎలా సేవ చేయగలను అనే భయం నాకు ఉండేది. కానీ జయపతి మహారాజ్ చూసిన తర్వాత తెలుస్తుంది నాకు, నీకు చెయ్యి కాళ్ళు ఏమి ఆడకపోయినా సరే నీకు ఆ యొక్క నీ గురువుని సాటిస్ఫై చేయాలని, గురువుని సాటిస్ఫై చేయాలని దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఏ భౌతికమైన ఎటువంటి భౌతికమైన సమస్యలు నేను అడ్డుకోలేవు అని చెప్పి. సో ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ బై సీయింగ్ జయపతి మహారాజ్ అని చెప్పి హీ వాస్ టెల్లింగ్, నాకు నమ్మకం వచ్చింది, నేను చచ్చే వరకు కృష్ణుడు సేవ చేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది అని చెప్పి చెప్పారనమాట ఆయన. ఆయన చెప్పినప్పుడు ఎందుకంటే మా మహారాజు చూసినప్పుడు మాకు అంత మాకు అండర్స్టాండింగ్ రాలేదు, కానీ ఆయనకి చెప్పినప్పుడు మాకు అనిపించింది నిజమే కదా అని చెప్పి. మనకి నిజంగా సంకల్పం ఉన్నప్పుడు మనల్ని ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనల్ని అడ్డుకోలేము అని చెప్పి నాకు అప్పుడు ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఎనీహౌ వీఆర్ కమింగ్ టు పరీక్షిత్ మహారాజ్. సో పరీక్షితుడు తర్వాత చెప్తారనమాట, పరీక్షితులు ఏమంటారంటే వెరీ ఇంపార్టెంట్ శ్లోకస్ దిస్ శ్లోక ఇస్ ఇస్ పునశ్చ భూయాత్ భగవత్ అనంతే రతిం రతిం ప్రతంగాశ్చ తదాశ్రయేషు మహత్సుయాంస్యాం ఉపయామి సృష్టిం మైత్రిం చ సర్వత్ర నమో ద్విజేభ్య అంటారనమాట. పునశ్చ భూయాత్ భగవత్ అనంతే, అంటే మళ్ళీ నేను ఈ లోకంలో జన్మ అంటూ తీసుకుంటే, అంటే చూడండి పరీక్షితుడు భగవంతు ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ చెప్తారనమాట సాధువుల ముందు, ఒకవేళని కానీ నేను మళ్ళీ జన్మ అంటూ తీసుకుంటే పునశ్చ భూయాత్ భగవత్ అనంతే, పునశ్చ భూయాత్ అంటే మళ్ళీ జన్మ తీసుకుంటే భగవత్ అనంతి రైట్ రతిం అంటే భగవంతుడి పట్ల నాకేం, ఒకవేళ మళ్ళీ జన్మ తీసుకుంటే నాకేం కావాలి అంటే ఆశీర్వాదం అడుగుతున్నారు సాధువుల్ని, నన్ను ఇలా ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించండి, ఫస్ట్ మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు భగవత్ అనంత రతిం అంటే భగవంతుని పట్ల రతి, రతి అంటే ప్రేమ ఉండాలి. ఐ వాంట్ టు డెవలప్ లవ్ ఫర్ గాడ్ హెడ్ మళ్ళీ జన్మ అంటూ ఉంటే. సాధువుల్ని ఏం కోరుకోవాలో పరిశుద్ధుడు నేర్పిస్తున్నాడు ఇక్కడ, సాధువుల్ని మనం ఏమని కోరుకోవాలి చెప్పి, భగవంతుని పట్ల మళ్ళీ జన్మ అంటూ ఉంటే భగవంతుని పట్ల మళ్ళీ ప్రేమ ఉండాలి అని చెప్పి. భగవత్ అనంత రతిం రతిం ప్రసంగాత్ చ తద్ ఆశ్రయేషు. ప్రసంగాత్ అంటే అటాచ్మెంట్, అటాచ్మెంట్ అంటే ఆసక్తి. ఎవరి పట్ల ఆసక్తి ఉండాలి? ప్రసంగాత్ చ తద్ ఆశ్రయేషు, ఎవరైతే ఆశ్రయేషు ఎవరైతే అటువంటి భగవంతుని పట్ల ఆశ్రయం తీసుకుంటారో, ఎవరు? వైష్ణవులు. భగవత్ ఆశ్రయేషు అంటే వైష్ణవులు. వైష్ణవుల పట్ల ఆసక్తి ఉండాలి, అంటే భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి, వైష్ణవుల పట్ల ఆసక్తి ఉండాలి. మహత్సుయామ్యాం ఉపయామి సృష్టం అంటే ఈ భౌతిక ప్రపంచంలో నేను ఎక్కడ జన్మించినా సరే, ఏ జన్మ అయినా సరే, ఏ జన్మ అయినా పర్వాలేదు, కానీ రెండు ఉండాలి. తర్వాత మైత్రిశ్చు సర్వత్ర నమో ద్విజేభ్య అని చెప్పి, అంటే సగటు సామాన్యుల పట్లనే ఉండాలి, స్నేహభావం ఉండాలి, అంటే భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి రైట్, భగవంతుని యొక్క భగవంతుని ఆశ్రయం తీసుకునే వైష్ణవుల పట్ల ఆసక్తి ఉండాలి, మరియు సామాన్య మనుషు సామాన్యుల పట్ల మైత్రి అంటే స్నేహం ఉండాలి, అంటే కంపాషన్ అంటే దయ. సో దిస్ ఇస్ వాట్ ఏ డివోటెడ్ డిజైర్స్. కాబట్టి మనం నిజంగా వైష్ణవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇవి అడగాలి, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఆస్క్ సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అంతేగాని ఐ స్పోక్, ఒకసారి నేను టాక్సీలో వెళ్తున్నాను, ఎక్కడే కలకట్టా సారీ విజయవాడ స్టేషన్ నుంచి దిగి ఐఎమ్ జస్ట్ కమింగ్ టు టెంపుల్. సో ఆ మాట్లాడుతున్నాడు, మీరు సాధువులు కదా అని చెప్పి, పండిత్జీ అని చెప్పి. అవునంటే నా జాతకం చెప్పని అడిగాడు అనమాట. అంత చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు, మర్యాదగా మాట్లాడుతూ నేను వింటున్నాను, జాతకం చెప్తామని అడిగాడు. నాకు రాదు అని చెప్పాను అనమాట. అదేంటి జాతకం రాదు అన్నాడు అనమాట. మరి మీరేం చేస్తారన్నాడు అనమాట. గీతా భాగవతం నేర్పిస్తాను. అంతేనా అన్నాడు. అవును అన్నాడు. అంటే జాతకాలు చెప్పలేరంటే చెప్పలేను చెప్పలేను అనమాట. అంటే అప్పుడు వెంటనే మాట మారిపోయింది. అంటే ముందు వచ్చే అంత గౌరవంగా మాట్లాడాడు, ఆ ముందు ఆ మాట్లాడి పోయాయి అనమాట. సో అందుకనే కృష్ణాంత్ ఒకసారి ప్రభుపాద ఉదాహరణ ఉంటుంది. ప్రభుపాద్ ఇస్ గోయింగ్ ఇన్ ట్రైన్. సో ఏసీ ఏసీ బోగిలో కూర్చుంటారు ప్రభుపాద్ అని ఫారెన్ శిష్యులు. ఆ బోగిలో అక్కడ ఒక మార్వాడి కూడా కూర్చుంటాడు అనమాట, కుటుంబంతో పాటు చూస్తూ ఉంటాడనమాట. ఈ సాధువులు ఏసీలో ట్రైన్లో తిరుగుతున్నారని చెప్పి, అంటే అందరు ఫారినర్ డిసైపుల్స్ ఉంటారు. ప్రభుపాద్ ఇండియన్ స్వామి, ఫారినర్స్. అప్పట్లో ఫారినర్స్ అంటే చాలా క్రేజ్ ఎక్కువ కదా. సో ఓ ఈ స్వామి చాలా గొప్ప స్వామి, ఇంతమంది ఫారినర్స్ చుట్టూ ఉన్నారు, ప్రభుపాద్ అందరికి ఆజ్ఞలు ఇస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. అలా చూస్తూ గంటలు గంటలు చూస్తూ ఉన్నాడు ప్రభుపాద్ని. ప్రభుపాద్ అది గమనిస్తారు, గమనించి పిలుస్తారనమాట. వస్తారనమాట, వచ్చి ఏమైనా కావాలని అడుగుతారు. అవును స్వామి అంటారు. చెప్పండి అంటారు అనమాట. అలా అబ్బాయిని పిలుస్తాడు, మా అబ్బాయికి కొంచెం ఆశీర్వదించండి అంటే. అంటే అతను అంటే అతను ప్రభుపాద్ యొక్క అతని యొక్క ఐశ్వర్యాన్ని చూస్తారనమాట. ఇంతమంది ఫారెన్ డిసైపుల్స్ యేసు చదువుతున్నాయని చెప్పి, గొప్ప స్వామి అయింటాడని చెప్పి మా అబ్బాయిని ఆశీర్వదించండి అంటారనమాట. వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తాడు, పెడతాడు ప్రభుపాద్ ముందు. ప్రభుపాద్ ఏమంటారు తెలుసా, తన తన పక్కన తన సన్యాసి శిష్యులు ఉంటారనమాట. అంటే అలాగే సాఫ్రాన్ బట్టలు వేసుకొని షేవ్డ్ హెడ్స్ అనమాట. నేను ఆశీర్వదిస్తే నా ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటాడనమాట ప్రభుపాద్. ఆ మార్వాడి భయపడిపోతాడనమాట. అంటే నేను ఆశీర్వదిస్తే మీ అబ్బాయి ఎలా అయిపోతాడు, ఓకేనా అంటే. అమ్మో దండం అని చెప్పేసి పారిపోతాడు ఆయన అక్కడ. సో సో బయట వాళ్ళు అంటే ప్రభుపాద్ కావాలని చెప్పి అతన్ని అలాగ భయపించారు. ఎందుకంటే ప్రభుపాద్ తెలుసు ఆ మనిషి ఎందుకు వచ్చాడు నా దగ్గరికి, ఆశీర్వాదం అంటే ఏం అడుగుతున్నాడు, ఇంకొంచెం ధనము జనము సౌందర్యము ఇవి కోరుకుంటారు చాలా మంది సాధువుల దగ్గర నుంచి. కానీ నిజంగా సాధువుల నుంచి ఏం కోరుకోవాలి, ఇవి కోరుకోవాలి. భగవంతుని పట్ల ప్రేమ కావాలి, భక్తుల పట్ల ఆసక్తి కావాలి, సగటు మనుషుల పట్ల దయా కరుణాభావం కావాలి. సో పరీక్షితులు అది కోరుకుంటారు అన్నమాట. ఈ ప్రేయరు ఇంకో దగ్గర వస్తుంది, దశమ స్కందంలో వస్తుంది. కృష్ణుడు బృందావనం నుంచి మథుర వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక చాకలి కొట్టువాడు దగ్గర వెళ్తాడు, చాకలి వాడు మాట విండు అని చంపేస్తాడు. తర్వాత అక్కడి నుంచి సుధామ ఫ్లోరిస్ట్, ఫ్లోరిస్ట్ అంటే పూలు అమ్ముకునేవాడు అనమాట, తోటమాలి, తోటమాలి. సుధామ తోటమాలి దగ్గర వెళ్ళినప్పుడు అతను భగవంతుడికి మాల వేస్తాడనమాట. భగవంతుడు అతను ఆశీర్వదిస్తే అప్పుడు అతను ఇదే ప్రార్థన అడుగుతాడు, కృష్ణ నాకు మళ్ళీ జన్మంటే ఉంటే నాకు నీ పైన ప్రేమ ఉండాలి, నెక్స్ట్ వైష్ణవుల పట్ల ఆసక్తి ఉండాలి, సగటు మనుషుల పట్ల దయా ప్రేమ ఉండాలి అని కోరుకుంటారు. విచ్ గోస్ టు షో దట్ దిస్ ఇస్ అ స్టాండర్డ్ ప్రేయర్. వైష్ణవులు అనేవాళ్ళు ఏం కోరుకోవాలనే దానికి స్టాండర్డ్ ప్రేయర్ అనమాట. భగవంతుని పట్ల ప్రేమ, వైష్ణవుల పట్ల ఆసక్తి, సగటు మనుషుల పట్ల దయా జాలి ఉండాలి. తర్వాత అప్పుడు అలా చెప్పిన తర్వాత సాధువులు అందరూ అక్కడ ఉంటారు కదా. చూడండి ఇక్కడ ఒక వింత, ఇక్కడ పరీక్షితుడు చావు బతుకుల్లో ఉన్నారు, చనిపోతున్నారు, సాధువులు అందరూ వచ్చారు. వాట్ డూ ఎక్స్పెక్ట్? ఇప్పుడు మనకు చుట్టాలు ఎవరో బాల్టీ తినేస్తున్నారు, ఎవరో చివరి క్షణాల్లో ఉన్నారు, మనం వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బా వెళ్ళాలా కుదరదా అనుకుంటాము, వెళ్తాము అక్కడికి వెళ్ళి. అక్కడ అంటే మనకి వెళ్ళడం ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. లేకపోతే ఆ మనిషి అంటే నీకు పడదేమో, అతడు ఎప్పుడు చస్తున్నాడని వెయిట్ చేస్తున్నావేమో. అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా వివరిస్తాము, మొహము అదే రకంగా పెడతాము, ఏడుపు ఏడుపు మొహం పెడతాము, పెట్టి ఊరుకోమ్మా ఏం కాదులే ఊరుకోవు అని చెప్పి. ఐ సీన్ లేడీస్ ఇళ్ళు ఆటో దిగుతారు, అక్కడ వరకు వేరే విషయం మాట్లాడుకుంటారు, కానీ అడప గొడ 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 గడప తొక్కగానే ఏడుపు మొదలెట్టేస్తారు అనమాట. కనిపిస్తుంది ఇంతవరకు బాగానే ఉన్నా కదా సడన్గా ఏడుస్తున్నావు ఏంటని చెప్పి, అక్కడికక్కడ కొలై టాప్ ఇప్పిస్తారనమాట, ఏడుస్తారనమాట. ఎందుకంటే డెడ్ బాడీ దగ్గర లేకపోతే ఎవరైనా సరే చావు బతుకులు ఉన్నప్పుడు ఏడకపోతే జనాలు ఇంకోళ్ళు అనుకుంటారు, చూసే వాళ్ళు కూడా ఇదేంటి అవుతున్నాడు అని వాళ్ళు అఫెన్స్ తీసుకుంటారు అనమాట. అవునా కదా? సో ఏడ్చేవాడు కూడా ఫార్మాలిటీకి ఏడుస్తాడు, ఏడకపోతే బాగోదని చెప్పి ఆ చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏడుస్తారని చెప్పి. కానీ ఎక్కడ చూసినట్లయితే పరిశుద్ధులు చెప్పాలంటే అదే సమ్రాట్ చక్రవర్తి క్షణకాలంలో అతను అంతా పోయింది చనిపోబోతున్నాడు. పరిశుద్ధులకు వయస్సు చాలా తక్కువ, ఆయన ఏమన్నీ ఇప్పుడు పాండవులు అంటే కనీసము ఇంచుమించుగా వాళ్ళు తమ జీవితాన్ని వాళ్ళు ఒక 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 జీవితాన్ని అనుభవించారు. పరీక్షితుడు చాలా తక్కువ వయసులో చనిపోతాడు. పరీక్షితుడు వెన్ హి వాజ్ ఫుల్లీ యంగ్ అండ్ ఫిట్ అంటే మంచి యవ్వన దశలో చనిపోతాడు అంటే అతనికి శాపం వస్తుంది పరీక్షితుడికి. సో ది థింగ్ ఇస్ దాట్ అంటే ఇప్పుడు సాధువులు అందరూ వచ్చారు, మనమైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఆ సాధువులు కొంచెము అయ్యో పాపం అంటారు, అంటే ఓదారుస్తారు, పాపం అంటారు, కొంచెం ఏడుపు మొహం పెడతారు. కానీ సాధువులు అక్కడికి వచ్చి అక్కడ ఫంక్షన్ లా ఉంటుంది అనమాట, నవ్వుతుంటారు పరిశుద్ధం చూసి నవ్వుతుంటారు అనమాట, ఆహా ఓహో అని చెప్పి. ఒక్కరంటే ఒక్కరు కూడా పరిశుద్ధుని చూసి జాలి పడరు. వెరీ ఇంట్రెస్టింగ్, ఒక్కరు కూడా పరిశుద్ధుని చూసి జాలి పడరు. రాదర్ ఈ శ్లోకంలో వస్తుంది, వాళ్ళు అంటారు వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ 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 అంటారు అనమాట. ఎప్పుడైతే పరిశుద్ధుడు ఈ విధంగా ప్రార్థిస్తాడో సాధువులు అంటారు వెరీ గుడ్ అని చెప్పి అని చెప్పి సాధువులు ఏమంటారంటే ఏం పర్లేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహారాజు అది కనీసము అయ్యో ఎందుకు అలా అయింది అయ్యో పాపము అలాంటి మాటలే ఉండవు. ఓ మహారాజ్ పరీక్షిత్ మేము వచ్చాము, ఏ భయపడద్దు, మీరు చనిపోయినంత వరకు మేము మీతో పాటే ఉంటాము అంటారు అనమాట. శ్లోకం నెంబర్ 20, మీరు చనిపోయే వరకు మేము మీతో పాటే ఉంటాము, ఇక్కడే ఉంటాము, హ్యాపీగా ఉంటాము, కలిసే ఉందాము, ఏం పర్వాలేదు అని చెప్పి. సో దే ఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్ అంటే అక్కడ ఏదో డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా అనమాట. పెళ్ళిళ్ళు ఫారెన్ లో చేసుకుంటారు కదా, అదే విధంగా పరీక్షితుడు చావు మృత్యు దగ్గరకు వచ్చారు, అందరూ వచ్చారు, ఒక్కరిలో కూడా బాధ లేదు, జాలి లేదు, కన్నీరు లేవు. ఎందుకంటే దే నో, వాళ్ళకి తెలుసు పరీక్షితుడు గొప్పవాడు, అతనికి డెస్టినేషన్ ఏం రాబోతుంది, అతని గమ్యం ఏం కాబోతుంది, భగవంతుని రాము కాబట్టి బాధ లేదు. రెండోది సాధు యాక్చువల్ గా నా డివోటీ ఆఫ్ ద లార్డ్, నిజమైన భక్తులకి మృత్యు అనేది భాగవతంలో వస్తుంది 5వ స్కందంలో, పరాభవస్తావదభూత జాతం యావన్న జిజ్ఞాస జితాత్మ తత్వం అని చెప్పి. చూడండి ఎవరైతే యావన్న జిజ్ఞాస జిత ఆత్మతత్వం అని, ఎవరైతే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలనుకోరో అటువంటి వాళ్ళు జీవితం నిజంగా ఓడిపోతారు. ఎలా ఓడిపోతారు? మృత్యు ద్వారా ఓడిపోతారు అనమాట. మృత్యు సర్వహరశ్చాహం. కానీ భక్తులనే వాళ్ళకి మృత్యు అనేది ఓటమి కాదు, భక్తులు అనే వాళ్ళకి మృత్యు అనేది ప్రమోషన్, అభక్తులకి మృత్యు అనేది డిమోషన్. డిమోషన్ అంటే ఎలాగా, మనిషి జన్మ, మనిషి జన్మ నుంచి జంతువు జన్మకు వస్తారు డిమోషన్, భక్తులు అనేవాళ్ళకి ప్రమోషన్, మనిషి జన్మ నుంచి భగవంతుని రాము. కాబట్టి బయటవాడు ఏడుస అంటే అర్థం ఉంది, ఎందుకు డిమోషన్ అవుతున్నాడు కాబట్టి. కానీ భక్తులు అనేవాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తే ఎవరిని ఏడుస్తారా? కాబట్టి అక్కడ ఎవరు ఆడవరు అసలు. ఒక్కరంటే మీరు చూడండి భాగవత చదవండి అది సెక్షన్, నోబడి క్రైస్, అందరూ హ్యాపీగా ఉంటారనమాట. ఓ మహారాజ్ పరీక్షిత్, బ్రహ్మాండం మీ యొక్క చేతన బ్రహ్మాండం, మీరు కోరుకునే కోరికలు బ్రహ్మాండం, ఆఫ్టర్ ఆల్ మీరు పాండవ వంశంలో పుట్టిన వాళ్ళు, పాండవుల యొక్క మీరు గ్రాండ్ సన్ కాబట్టి దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. మీలాంటి వాళ్ళు ఇటువంటి కోరికలు కోరుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు స్వయాన పాండవుల యొక్క మనవలు మీరు కాబట్టి ఎక్స్పెక్టెడ్. ఏం పర్వాలేదు, మీరు ఇలాగే ఉండండి, మేము మీతో పాటే ఉంటాము, మీరు చివరి క్షణం మీ ప్రాణం విడిచినంత వరకు మేము మీతో పాటే ఉంటాము అని చెప్పి. ఇదేమైనా సరే పిల్ల ఉండడానికి. కానీ సాధువులు, రీసెంట్ గా నేను మన విజయవాడ కాంగ్రిగేషన్ లో ఒక మాతాజీ, వాళ్ళ మదర్ చనిపోయారు జస్ట్ బిఫోర్ లాక్డౌన్, ఆల్రెడీ అప్పటికి కరోనా వైరస్ స్టార్ట్ అయిపోయింది లాక్డౌన్ సమయంలో, మార్చి 20 ఇప్పుడు. సో నన్ను భక్తులు నాకు ఎర్లీ మార్నింగ్ చెప్పగానే, ఐ థింక్ దట్ వాస్ సండే ఆల్సో, చెప్పగానే వెంటనే మార్నింగ్ వెళ్ళాను అనమాట. అంతవరకు వేరే రకరకాల విషయాలని మాట్లాడుతున్నాము. ఆ యొక్క పాయింట్కి వచ్చిన తర్వాత అమ్మో ఇప్పుడు నా ల్యాప్టాప్ లో పని చేసుకుంటున్నాను, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఉండాలని చెప్పేసి కొంచెము దుఃఖపు దాన్ని ఏమంటారు సాడ్ ఫేస్, కొంచెం దుఃఖంతో కూడిన ఫేస్ పెట్టుకుని లోపలికి వెళ్ళాను అనమాట. జనాలు ఏడుస్తూ ఉంటారేమో, వదార్చాలేమో, కానీ ముట్టుకోవచ్చా లేదా, ఎందుకంటే కరోనా వైరస్ స్టార్ట్ అయిపోయింది అనుకోని. ఐ సా ఎవ్రీవన్ ఇస్ లైక్ స్మైలింగ్ ఓన్లీ, భక్తులందరూ మామూలుగానే ఉన్నారు, ఎవరు ఏడవట్లేదు. మొదటిసారి నేను నా జీవితంలో చూసా ఒక చావు కార్యంలో ఎవరు ఏడవట్లేదు అనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఆవిడ వైష్ణవి, ఆవిడ తల్లి కూడా మంచి వైష్ణవి అంట. హాయిగా భగవంతు నామం జపం చేసుకొని ప్రాణం విడిచిపెట్టారు. సక్సెస్, సక్సెస్. తను గొప్ప వైష్ణవురాలు, తన పిల్లలు వైష్ణవులు, కుటుంబ వైష్ణవులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి డెస్టినేషన్ దొరుకుతుంది. సో నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ఓ నిజంగా చూడండి, ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్లోరియస్ విక్టరీ ఓవర్ డెత్. మృత్యుని జయించడం అంటే ఇది అని చెప్పి, మృత్యు ఇన్ జనరల్ మృత్యు అంటే అందరు భయపడతారు, బాధపడతారు. బట్ వైష్ణవులు నో నీడ్ ఆఫ్ వరింగ్ యాక్చువల్లీ. చావు అనేది అందరికీ వస్తుంది, కానీ నేను బతుకున్నంత కాలం నువ్వు ఏం చేసావు అనేది ముఖ్యం అది. కాబట్టి ఫర్ డివోటీస్ వీ డోంట్ హ్యావ్ టు లామెంట్. అఫ్ కోర్స్ ఒక రకమైన బాధ ఉంటుంది, ఎందుకంటే ఈ వైష్ణవుడి యొక్క సాంగత్యాన్ని మనం ఇక్కడ మిస్ అవుతున్నామే అనే బాధ ఉంటుంది, అది వాస్తవమే. కాబట్టి ఆ విరహం ఉండొచ్చు, కానీ సిద్ధాంతపరంగా చూసుకుంటే ఇట్స్ నాట్ లైక్. అఫ్ కోర్స్ దీని అర్థము నెక్స్ట్ టైం ఎవడో చచ్చిపోతున్నప్పుడు మనం వెళ్ళి నవ్వితే జనాలు మనల్ని కొడతారు, కాబట్టి మనము జాగ్రత్త పాటించాలి. బట్ సేమ్ టైం వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అట్లీస్ట్ డివోటీ కమ్యూనిటీ వీ డోంట్ హ్యావ్ టు వరీ మచ్. ఇట్స్ ఫ్యాక్ట్. సో పరిశుద్ధుడు గొప్పవాడు కాబట్టి సాధువులు వాళ్ళేమి జాలిదయ చూపించలేదు వాళ్ళు, అంటే దే ఆర్ హ్యాపీ. మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు మీ అంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు పరిశుద్ధుడికి. ఏ రకంగా మృత్యువుకి పరిశుద్ధుని సన్నద్ధం చేయడానికి వచ్చారు అనమాట. సిమిలర్లీ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ ఎన్ని అనుకున్నా సరే మృత్యు సమయంలో మనకి మనం ఒకరికొకరు తోడ్పాటు అనమాట అంతే. సో ఈ విధంగా పరిశుద్ధుడు వాళ్ళు ఎప్పుడైతే సాధువులు చెప్తారో వీఆర్ దేర్ విత్ యూ, మీ చివరి క్షణం వరకు మేము మీతో పాటే ఉంటాము, అప్పుడు పరిశుద్ధుడు వాళ్ళు నమస్కరించి పరిశుద్ధులు అడుగుతారనమాట, రెండు ప్రశ్నలు అడుగుతారనమాట. ఏమంటారంటే, దయచేసి ఇఫ్ యు వాంట్ టు స్పీక్, మీరందరూ సర్వజ్ఞులు కాబట్టి దయచేసి నాకు మీకు సమ్మతమైతే ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పండి. ఏమంటారంటే, వాట్ ఈస్ ద పర్ఫెక్షన్? పర్ఫెక్షన్ అంటే తెలుగులో ఏమంటారు, పూర్ణత్వము. సో జనులందరికీ పూర్ణత్వం ఎలా సంక్రమిస్తుంది? ముఖ్యంగా మృత్యువు సమీపిస్తున్న వ్యక్తికి, మృత్యువు సమీపిస్తున్న జీవిలో పూర్ణత్వం ఎలా వస్తుంది అని పడుతాను అనమాట. వాట్ ఈస్ ద పెర్ఫెక్షన్? యా, వాట్ ఈస్ ద పెర్ఫెక్షన్ ఆఫ్ అనలాయిడ్ డ్యూటీ? అనలాయిడ్ డ్యూటీ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అండ్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ హూ ఈస్ డైయింగ్ ఇన్ పర్టికులర్. సగటు మనిషికి మరియు మృత్యు సమీపిస్తున్న వ్యక్తికి, వీళ్ళిద్దరికి వాళ్ళు చేయాల్సిన ధర్మం ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతారు అనమాట. ఈ విధంగా అలా అడుగుతూ ఉంటారు. ఆ క్షణంలో సాధువులు అందరు కూర్చొని ఉంటారనమాట. ఎవరు సమాధానం చెప్పాలి? పరిశుద్ధుడు ప్రశ్న వేశాడు. ఎంతో మంది సాధువులు ఉన్నారు అక్కడ. అందులో అన్ని రకాలు ఉన్నారు, కొంతమంది జ్ఞానులు, కొంతమంది యోగులు, కొంతమంది వైష్ణవులు, అంటే అన్ని రకాలు ఉన్నారనమాట. రెండో స్కంధంలో కనిపిస్తుంది మనకి. దేర్ ఆర్ అదర్ కేటగిరీస్ ఆల్సో. ఎప్పుడైతే ప్రశ్న వేస్తారో వాళ్ళలో ఎవరు ఒకరు ముందుకు రారు. సో వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ క్షణంలో అక్కడికి ఒకస్తారు. ఎవరు వస్తారు? సుఖదేవ్ గోస్వామి వస్తారు. సుఖదేవ్ మహారాజ్కి జయ్. సో ఈ విధంగా మహారాజ్ సుఖదేవ్ గోస్వామి అక్కడికి వస్తారు. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి అక్కడికి వస్తారో సాధువులు అందరూ సుఖదేవ్ గోస్వామిని చూస్తారు. వాళ్ళందరికీ తెలుసు సుఖదేవ్ గోస్వామి పరమహంస. అక్కడ వస్తుంది భగవాన్ సుఖదేవ్ అని వస్తుందన్నమాట. అంటే సుఖదేవ్ గోస్వామిని భగవాన్ అనే టైటిల్ సంబోధిస్తారు. సమ్ టైమ్స్ గ్రేట్ డివోటీస్ కూడా ఆ పదం వాడతారనమాట. సో సుఖదేవ్ గోస్వామి వస్తారు. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి వస్తారో అందరూ అతను దారిస్తారు, అతనిని వ్యాసాసనం ఇస్తారనమాట సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి యొక్క వర్ణన వస్తుంది, అతని యొక్క శరీరాకృతి 16 ఏళ్ళ వయసు అయింది, దృఢంగా ఉంటారు, ఆజారు లంబిత భుజం, పెద్ద పెద్ద భుజాలతో ఉంటారు, మరియు అతను తన చేతులు మోకాళ్ళు తగులుతూ ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు మనం చూస్తాం ఫొటోస్ లో, హ్యూజ్ ఐస్. నెక్స్ట్ ఇస్ హెయిర్స్. సుఖదేవ గోస్వామి యొక్క జుత్తు ఉంగరాలతో నిండి ఉంటుంది. మరియు అతని యొక్క రంగు ఎలా ఉంటుందంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రంగు, డార్క్ మాన్సూన్ క్లౌడ్, నీల మేఘ శ్యామ, ఆ రంగులో ఉంటారనమాట, ఆ వర్ణంలో ఉంటారు. సుఖదేవ గోస్వామి వర్ణం కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వర్ణంతో ఉంటారనమాట. 16 ఏళ్ళకి సుఖదేవ గోస్వామి వచ్చి అక్కడ ఆశీనులు అవుతారు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి అక్కడికి వస్తారో, యాక్చువల్గా మనం 4వ అధ్యాయం అనుకుంటా అక్కడ డిస్కషన్ వస్తుంది. సుఖదేవ గోస్వామి హస్తినాపురంకి వచ్చినప్పుడు అక్కడ హస్తినాపురం వాసులు ఎలా స్వీకరించారు అని చెప్పి, ఎలా స్వీకరించారు, కొంతమంది లో క్లాస్ పీపుల్ స్త్రీలు పిల్లలు సుఖదేవ గోస్వామి పిచ్చివాడు అనుకోండి, ఎందుకంటే అతను వివస్త్రుడు కదా, శరీరం మీద నూలు పోగు కూడా ఉండదు, పిచ్చివాడు అనుకుని అతన్ని రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సుఖదేవ గోస్వామి అసలు అవి ఏమీ పట్టించుకోడు, ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఈజ్ ఏ ఆత్మరామ ప్లాట్ఫామ్ అనమాట. అంటే అన్ని అంటే ఈజ్ ఏ అవధూత్, లిటరల్లీ అతనికి బాహ్య వస్తువులతో సంబంధం ఉండదు. కాబట్టి బయట ప్రపంచం అతన్ని అర్థం చేసుకోలేకపోతుంది. కానీ ఎప్పుడైతే అదే వ్యక్తి సాధువుల సంగత్యంలోకి వస్తారో, అందరు సాధువులు అతనికి నమస్కరించి అతనికి వ్యాసాసనం ఇస్తారు. కాబట్టి మనం కూడా ఈ ప్రశ్న అడగాలి, వాట్ డూ వి వాల్యూ ఇన్ లైఫ్, మన జీవితం మనం దేనికి విలువనిస్తున్నాము, బయట వాళ్ళు చెప్పిన మాటకు విలువనిస్తామా లేకపోతే భక్తుల మాటకు విలువనిస్తామా అని చెప్పి. బయట వాళ్ళు చెప్పిన మాటకు విలువనిస్తే వాళ్ళు ఏం చేసినా ఏదో అంటా ఉంటారు అనమాట. తిలకం అంటే ఇట్స్ లైక్ యూనో, ఒకసారి మేము చెప్పాము భక్తులకి తిలకం పెట్టుకోవయ్యా అంటే ఓ ప్రభుజీ తిలకం పెట్ట నోన ఉండడు, ఎందుకు ప్రాబ్లం ఏంటంటే ఆ జనాలు ఆలన్ అవుతున్నారు ఇల్లు అవుతున్నారు అని చెప్పి, అంటే అందరూ నవ్వడం మానేస్తే అప్పుడు పెట్టుకుంటానని చెప్పి, అందరూ నవ్వడం మానేసిన తర్వాత పెట్టుకుంటావా, అది అయ్యే పనేనా, సముద్ర కెరటాలు ఎప్పుడైనా ఆగుతాయా, ఆగు. వి షుడ్ డూ, మనకి బయట వాళ్ళు ఏమంటున్నారు అనేది ముఖ్యం కాదు, భక్తులు ఏమనుకుంటున్నారు అనే దానికి విలువ ఇవ్వాలి మనము. డివోటీస్ ఏం చేస్తే హ్యాపీ ఫుల్ అవుతారు, ఇఫ్ యు పుట్ తిలక్ దే విల్ బి హ్యాపీ, సో పుట్ తిలక్, వేర్ ధోతి కుడతా దే విల్ బి హ్యాపీ, వేర్ ధోతి కుడతా ఎందుకు భయము. సో సుఖదేవ గోస్వామి వైష్ణవ ఈ అసెంబ్లీకి వచ్చిన వెంటనే అందరూ అతనికి వ్యాసాసనం సమర్పిస్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామికి ప్రణామం చేసి సుఖదేవ గోస్వామిని దగ్గర ఆశ్రయం తీసుకుంటారు అనమాట. సుఖదేవ గోస్వామి పరీక్షితుల వైపు చిన్నగా చూసి చిరునవ్వు చెందించి పరీక్షితుడికి కైండ్ ఆఫ్ అభయాన్ని ఇస్తారు. అప్పుడు పరీక్షితుడు సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి కొంచెం చెప్తారనమాట, శ్లోకాలు చెప్తారు. యా సో మహారాజ్ పరీక్షిత్ ఏమంటారంటే, సుఖదేవ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే స్పీకర్ వస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, స్పీకర్ని షుడ్ అప్రిషియేట్ ద స్పీకర్, షుడ్ గ్లోరిఫై ద స్పీకర్, స్పీకర్ని మనం గ్లోరిఫై చేయాలి, అప్రిషియేట్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్యూటీస్. ఆఫ్ కోర్స్ స్పీకర్ ఏం చేయాలి, స్పీకర్ కూడా ఆడియన్స్ని గ్లోరిఫై చేయాలి. మనం చూసాం కదా భాగవతం మొదటి స్కందము మొదటి అధ్యాయము, మూడ్ ఆఫ్ ఏ ఆడియన్స్ అండ్ మూడ్ ఆఫ్ స్పీకర్, సేమ్ స్టోరీ ఇక్కడ. ఆఫ్ కోర్స్ ఆ యొక్క గ్లోరిఫికేషన్ ఎగ్జాగరేషన్ అవ్వకూడదు, అతిశయోక్తి అవ్వకూడదు, వాస్తవాన్నే గ్లోరిఫై చేయాలి. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తారు, ఇక్కడ పరిషత్ చెప్తారనమాట. ఏమంటారంటే మీ యొక్క సాంగత్యం వలనే ఈ ప్రదేశం మొత్తం సాంగత్య ఇది పవిత్రమైంది అని చెప్తారనమాట. మనం చెప్పుకున్నాం కదా తీర్థాన్ని తీర్థ కుర్వంతి, విదురుడి గురించి ఉద్దేశించి యుధిష్ఠిర మహారాజ్ చెప్తారు. అంటే తీర్థస్థలాలకి శుద్ధీకరణ చేసేవాళ్ళు మీరు అని చెప్పి, తీర్థస్థలానికి ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాధువుల వలన వస్తుంది కాబట్టి చెప్తారు, మీరు ఇక్కడ అడుగుపడడం ద్వారా ఈ ప్రదేశం మొత్తం పవిత్రమైంది అని చెప్పి చెప్తారు అనమాట. మాలాంటి వాళ్ళ మీద మీరు కరుణ చూపించడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ రావడం ద్వారా ప్రదేశం అంతా పవిత్రమైంది అని చెప్పి చెప్తారనమాట. సుఖత గోస్వామి ఉద్దేశించి పరీక్షిస్తారు. చెప్పి తర్వాత ఒక గృహస్థుడు అప్పుడు చెప్తారు, సాధువులు అనే వాళ్ళు గృహస్థుల్ని ఎలా ఉద్ధరిస్తారు అని చెప్పి చెప్తారు అనమాట. మా ఇళ్ళకి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మా ద్వారా స్వేమని స్వీకరించి మమ్మల్ని మమ్మల్ని పుడితులను చేస్తారు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పరీక్షితుడు యాక్చువల్ చెప్పాలంటే అతడు కూడా ఇల్లుని వదిలేశాడు, అవునా కాదా? అతడు కూడా ఇప్పుడు చెప్పాలంటే బాబాజీ వేషం వేసుకున్నారు అనమాట. సో హీఈస్ ఆల్సో ఎన్ అవధూత్ ఇన్ ఎ సెన్స్. సుఖదేవ గోస్వామి ఈజ్ ఆల్సో ఎన్ అవధూత్. కానీ పరీక్షితుడు తనని తాను ఒక శిష్యుడి కింద స్వీకరి అంటే శిష్యుడి భావంలో సుఖదేవ గోస్వామి దగ్గర స్వీకరిస్తున్నారు కాబట్టి పరీక్షితుడు ఈజ్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హౌస్ హోల్డర్. మనం కూడా చూస్తాం దశమ స్కంధంలో గర్గముని నందమహారాజు ఇంటికి వచ్చి కృష్ణుడికి నామస్కారం చేస్తారు. అది కూడా సీక్రెట్ చేస్తారు నామస్కరణ, పబ్లిక్ గా చేయరు. ఎందుకు పబ్లిక్ గా చేస్తే, ఎందుకంటే గర్గాచార్య ఎవరు, అతడు రాజగురువు కాబట్టి అతను కేవలంగా క్షత్రియ పుత్రులకి రాజకులంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే నామకరణం చేస్తారు. కృష్ణుడికి కూడా నామకరణం చేయడానికి వస్తారు, ఎందుకంటే వసుదేవ పంపిస్తారు అనమాట. కానీ ఆ విషయం పబ్లిక్ గా చేస్తే కంసుడికి తెలిసిపోతుంది గర్గముని ఏలింటికి వెళ్ళాడంటే కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు అని చెప్పి. కాబట్టి సీక్రెట్ గా చేయడానికి వెళ్తారు నామస్కరణ. సో అక్కడ నందమహారాజు చెప్తారనమాట, మీలాంటి సాధువులు మాలాంటి గృహస్థులు ఇళ్ళకి ఎందుకు వస్తారు, మాలాంటి గృహస్థులు ఆసక్తులే ఉంటాం కాబట్టి మా యొక్క శుద్ధీకరణకు వస్తారు అని చెప్పి. అఫ్ కోర్స్ గృహస్థులు అని అనుకోవాలి, సాధువులు అని అనుకోకూడదు. సో యాజ్ అ సైడ్ ఇట్స్ భగవంతుడు ఈ సృష్టిని ఎలా, ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తము నేను కృష్ణుడికి సేవ చేయాలంటే నాకు మిగతా ముగ్గురు అవసరము. ఈచ్ వన్ షుడ్ థింక్ లైక్ దిస్. బ్రాహ్మణ షుడ్ థింక్ నాకు భగవంతుని సేవ చేయడానికి మిగతా ముగ్గురు వర్ణాలు అవసరము. క్షత్రియుడు అనుకోవాలి నా భగవంతుని సేవ చేయడానికి ముగ్గురు అవసరము. వైశ్యుడు అనుకోవాలి నేను భగవంతుని సేవ చేయడానికి మిగతా ముగ్గురు అవసరము. శూద్రుడు అనుకోవాలి నేను భగవంతుని సేవ చేయడానికి ముగ్గురు అవసరము. సో పరిశుద్ధుడు ఇక్కడ గృహస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట, మీలాంటి సాధువులు మాలాంటి వాళ్ళకి వచ్చి రావడం ద్వారా మాకు ఎంతో యా విశేషను. మీలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటేనే మా యొక్క ఇల్లులు మా యొక్క గృహాలు పునీతం అవుతాయి. అటువంటిది మీలాంటి వాళ్ళని దృశ్యం కావించి మీలాంటి వాళ్ళని ముట్టుకోవడము, మీలాంటి వారి యొక్క చరణ పాదాలు కడగడము, మరియు మీలాంటి వాళ్ళకి మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడము అంటే ఇంకెంత అదృష్టవంతులు అని చెప్పి. అంటే సుఖదేవ్ ఇప్పుడు తన రాజ్యమే, హస్తినాపురంలో ఉన్నాడు ఆయన కూడా ఇప్పటికీ గంగా నది మీద, తన రాజ్యమే అది. బట్ మా రాజ్యంలోకి మీరు వచ్చారు, మీలాంటి వాళ్ళ గురించి స్మరిస్తేనే మాకు మేము పతితం అవుతాము, పతిత పావనం అవుతాము. అలాంటిది ఇలాంటి వాళ్ళు స్వయంగా మా పక్కకు వచ్చి మా దగ్గర కూర్చొని మీ పాదాలు కడిగి అదృష్టం మాకు ఇచ్చారు, మరియు మీకు ఆసనం ఇచ్చే సౌభాగ్యాన్ని మాకు ఇచ్చారు అని చెప్పి పరీక్షితుడు సుఖదేవ గోస్వామిని వర్ణిస్తాడు. వర్ణించి ఇక్కడ పరీక్షితుడు ఒక మాట అంటాడండి, ఏంటంటే పరీక్షితుడు అంటారు చూడండి, కృష్ణుడు మా యొక్క కుటుంబం మీద ఎంతో అంటే మా కృష్ణుడికి మా యొక్క తాతలు ఎవరు, అతని తాతలు పాండవులు అంటే ఎంతో ఎంతో ప్రేమ, అందుకనే కదా పాండవులు అంటే ఎంతో ప్రేమ కాబట్టే మా యొక్క కజిన్స్ అంటే కజిన్ బ్రదర్స్, అంటే నాకు బ్రదర్ కజిన్ బ్రదర్స్ కదా, కాబట్టి కృష్ణుడికి మా యొక్క తాతలు పాండవులు అంటే ఎంతో ప్రేమ కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడం కోసమే మిమ్మల్ని నా దగ్గర పంపించారు. లేకపోతే నాలాంటి అయోగ్యుడికి ఇలాంటి యోగ్యులు గురువు కింద ఎలా వస్తారు అని చెప్పి పరీక్షలు చెప్తారన్నమాట. ఇక్కడ మనము రెండు చూడొచ్చు, ఒకటేంటంటే పరీక్షితుడి యొక్క హ్యూమిలిటీ, పరీక్షితుడి యొక్క వినయము. పరీక్షితుడు ఏం చిన్న వ్యక్తి ఏం కాదు, పరీక్షితుడికి స్వయంగా అతను విష్ణురాత్ అంటే పుట్టక ముందే విష్ణువు చూశాడు ఆయన, తనను బతికాడంటేనే కారణమే విష్ణువు, భగవంతుడు స్వయంగా అతను కాపాడాడు ఆయన. కాబట్టి పరీక్షితుడు ఇస్ ఎ గ్రేట్ సోల్, కానీ అతను తన యోగ్యతను చూసుకోలేదు. తను ఏమనుకున్నాడు, నేను పాండవులు కుటుంబంలో వచ్చాను కాబట్టే వీరిని దగ్గరకు వచ్చారు కాబట్టి తన యొక్క గ్రాండ్ ఫాదర్స్ క్రెడిట్, కృష్ణుడితో క్రెడిట్, తనకేం క్రెడిట్ అనుకుంటాడు అనమాట. దిస్ ఇస్ ద హ్యూమిలిటీ. ప్రభుపాద్ తీసుకున్నా సరే, ప్రభుపాద్ ఎంతో సాధించారు కానీ ప్రతి దాన్ని ప్రభుపాద్ ఏం చెప్పేవారు, ఓ దిస్ ఇస్ మై స్పిరిచువల్ మాస్టర్స్ మర్సీ అని చెప్పి. ఇక ఉదాహరణ చెప్తాను, నేను లీలామృతం చదివినప్పుడు నాకు ఇది బాగా క్లిక్ అయింది. పరీక్ష ప్రభుపాదం వారు లాస్ ఏంజలస్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒకసారి భాగవతం ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటుంది, కానీ మధ్యలో ప్రభుపాదం వారు సడన్ గా భాగవతాన్ని ఆపేస్తారు. భాగవతాన్ని ఆపేసి చైతన్య చరితామృతం స్టార్ట్ చేయాలంటారు అనమాట. అది కూడా విత్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ 2-3 మంత్స్ మొత్తం పబ్లిష్ చేశారని చెప్తారు. సో ఎలా సాధ్యమోను, ఇంపాసిబుల్ అంటారు దానికి ప్రభుపాద చెప్తారు. ఇంపాసిబుల్ ఇస్ ఏ వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ అంటారు అనమాట. ఒక మూర్ఖుల యొక్క డిక్షనరీలోనే ఆ పదం ఉంటుంది అంటారు. తర్వాత అప్పటికప్పుడు రామేశ్వర్ మహారాజ్ ఒక ప్రింటింగ్ ప్రెస్ ని కొని తీసుకొస్తారనమాట. ప్రభుపాద చూపిస్తారు, ప్రభుపాద దిస్ ఇస్ ద న్యూ ప్రింట్. ప్రభుపాద చెప్తారు, మీరు కానీ ప్రింటింగ్ చేస్తానంటే నేను లాస్ ఏంజలస్ లోనే వచ్చే 2 నెలలు ఉండిపోతాను అంటారు అనమాట. ప్రింటింగ్ ప్రెస్ తీసుకొస్తారు, ప్రభుపాద చూపిస్తారు, ప్రభుపాద దిస్ ఇస్ అవర్ న్యూ ప్రింటింగ్ ప్రెస్. సో ప్రభుపాద వారు ప్రింటింగ్ ప్రెస్ ని చూస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ని చూడగానే ప్రభుపాద వారు ప్రింటింగ్ ప్రెస్ కి సాష్టాంగ ప్రమాణం చేస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఎవరైనా సాష్టాంగ ప్రణామం చేస్తారా? ప్రభుపాద వారు చేస్తారు. ప్రింటింగ్ ప్రెస్ సాష్టాంగ ప్రణామం చేసి నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి నామిని అంటారు అనమాట. అంటే ప్రింటింగ్ ప్రెస్ లో ప్రభుపాద వారు తన గురువును చూస్తున్నారనమాట. ఈ ప్రింటింగ్ ప్రెస్ నా గురువు. ఎందుకు అంటే నా గురువు అంటే నా గురువు ఆజ్ఞ, నా గురువు చెప్పారు పుస్తకాలు ప్రింట్ చేయండి అని చెప్పి. కాబట్టి ఒక ప్రింటింగ్ ప్రెస్ ని తన గురువు కింద చూస్తాడు ప్రభుపాద వారు, తన గురువుకి ప్రతినిధి. కాబట్టి ప్రభుపాద వారు ప్రతిదీ ఏ సక్సెస్ వచ్చినా సరే ఇదంతా నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతి కృప మరియు మీకందరి కృప. తన గురువుకి సగము, తన శిష్యుడికి సగం ఇచ్చేస్తారు, తను ఏమి ఉంచుకోవాలన్నమాట. సిమిలర్లీ దిస్ ఇస్ ద టిపికల్ సినారియో. అందుకనే మనము ప్రతిసారి ప్రేమ ధ్వని అయిన తర్వాత మనం ఏం చెప్తాము, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరాంగ అని చెప్తాము. బట్ వీ నెవర్ టేక్ ద క్రెడిట్. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడము, గురువు పేరు చెప్పి మనము తెచ్చుకోవడము, షుడ్ జెన్యున్లీ ఫీల్ దాట్ నా గురువు కృప వల్లే నేను చేయగలుగుతున్నాను. అది బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను నా గురువుని ఎంత ప్రేమిస్తున్నాను, నా గురువుతో తీసుకున్న ఫోటోలు అవి బయట చెప్పుకోవడం ఏమేమి కావు ఇవి. బట్ హృదయంలో ఉండాలి, ఇదంతా మా గురువు యొక్క కృప వల్లనే అవుతుంది అని చెప్పి దట్ ఫేత్ వీ షుడ్ హ్యావ్ ఇట్ యాక్చువల్లీ. సో ఇక్కడ పరీక్షితుడు హీ గ్లోరిఫైస్ పాండవాస్ అండ్ హీ ఆల్సో టెల్స్ పాండవులు శుద్ధ భక్తులు కాబట్టి కృష్ణుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసము వాళ్ళ కుటుంబంలో పుట్టిన నాకు మీలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు అని చెప్పి ప్రభుపాద రాస్తారు. చూడండి ఇది అడ్వాంటేజ్. నిజంగా మనము అంటే కృష్ణుడు మనల్ని ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళ కుటుంబంలో అందరినీ భగవంతుడు చూస్తారు అని చెప్పి. కాబట్టి నిజమైన అంటే కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఎవరైనా భక్తులు అయితే అరే ఇటు ఇర్రెస్పాన్సిబుల్, ఏం చేయట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, హరే కృష్ణ హరే రామ అని కూర్చుంటాడు అని చెప్పి కొంతమంది తిట్టుకుంటారు అనమాట. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి భగవంతుని యొక్క మంచి భక్తుడు అవ్వాలి కానీ కుటుంబంలో అందరూ ఉద్ధరిస్తారు. ఒకసారి గౌరాంగ ప్రభు, ఒకసారి గౌరాంగ ప్రభు వాళ్ళ అతను బ్రహ్మచారి అవుతారు కానీ తన తల్లిదండ్రులు చెప్పరా నా అబ్బాయి బ్రహ్మచారి అయ్యాడని చెప్పి, ఫారెన్ లో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్తారనమాట. సడన్ గా ఒకసారి ఆత్మ సీరియల్లోకి వచ్చి శివుడి అంతా చూస్తారకి ఎవరో రెండు చూసేస్తారు, ఏ మీ అబ్బాయి ఏంటి టీవీలో వస్తున్నాడు సాధువు అయిపోయాడా అంటే అప్పుడు నిజం బయటకు వచ్చేస్తుంది. సో ఆ రిలేటివ్స్ అందరం కూడా ఏ ఎంత మంచి కుర్రోడు బ్రహ్మచారి అయిపోయాడు, వాట్ ఇస్ దిస్, ఇస్కాన్ ఎలా చేసింది ఏంటి అలా చేసింది అని చెప్పి అందరు కోపంగా ఉంటారనమాట. కొన్ని సంవత్సరాల పాటు ఈయన ఇంటికి వెళ్ళరు, తర్వాత ఇంటి వాళ్ళు పిలుస్తారు, ఏమని పిలిచి అంటారనమాట, అరే ఎలాగైనా ఇంట్లో అంత తెలిసిపోయింది, చుట్టాలంతా తెలిసిపోయింది, ఒకసారి ఇంటికి రానివ్వు అందరు కలుద్దు అని అంటారే. సో గౌరవం ప్రభు వెళ్తారు, తనతో పాటు ఐ థింక్ గోవింద్ ప్రభు అనుకుంటా తీసుకుని వెళ్తారనమాట. వాళ్ళందరూ గుర్రుకుంటారు అనమాట ఈయన ఇస్కాన్ లో జాయిన్ అయిపోయాడని చెప్పి. సో గోవింద్ ప్రభు కూడా వెళ్తారు, అక్కడ క్లాస్ ఇస్తారు, తమ ఇంట్లో తమ క్లాస్ ఇచ్చుకోడు కదా, సో వేరే డివోటీ ఇస్తారు, అంటే గోవింద్ ప్రభు ఇస్తారు అనుకుంటాను క్లాసు. ఆయన వేరే బ్రహ్మచారి క్లాస్ ఇస్తారు. ఆయన క్లాస్ ఇస్తున్నప్పుడు ప్రహ్లాదుడి యొక్క సెక్షన్ చెప్తారనమాట, మనం రేపటిలో చర్చకోబోతున్నాము. అందులో ఏం చెప్తారంటే, త్రిసప్త పితా పూత అనే శ్లోకం చెప్తారు. త్రిసప్త పితా పూత పితృభిస్సహతేనగా అని చెప్పి చెప్తారు. అంటే ఎవరికి ఏ కుటుంబంలో అయితే ఒక శుద్ధ భక్తుడు జన్మిస్తాడో, సన్యాసి జన్మిస్తాడో, ఆ కుటుంబంలో త్రిసప్త అంటే 3 × 7 21 21 తరాలు అంటే 10 పైన 10 కింద ఆ తరంతో కలిపి 21 తరాలని భగవంతుడు ఉద్ధరిస్తాడు అని చెప్పి ఆ శ్లోకం మీద క్లాస్ ఇస్తారు ఆ బ్రహ్మచారి. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆ క్లాస్ వింటారో వెంటనే గౌరవం పొద్దు కలిపి, ఏ నువ్వు మాత్రము బ్రహ్మచారిగానే ఉండు, నువ్వు మాత్రం ఇంటికి తిరిగి రావద్దు, యు బి ఎ గుడ్ బ్రహ్మచారి, ఎందుకంటే నువ్వు అలాగే ఉండు, అప్పుడు మేము భక్తులు కాకపోయినా సరే మమ్మల్ని భగవంతుడు ఉద్ధరిస్తాడు, కాబట్టి నువ్వు బ్రహ్మచారిగా ఉండు అని చెప్పి. సో గౌరవం పూజ, ఎస్ దిస్ ఇస్ ఎ గుడ్ శ్లోక, ఇంటికి వెళ్ళినప్పుడు మంచి శ్లోకం చెప్పుకోవడం అని చెప్తారు అనమాట. సో ద పాయింట్ ఇస్, ఇక్కడ ప్రభుపాద పరిపాటులు ఏమని రాస్తారంటే, చూడండి నేను కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది మనము భక్తులు అవడం ద్వారా ఇంట్లో కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ మనకి కన్విక్షన్ ఉండాలి. నిజంగా మనం భక్తులైతే తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా కానీ నిజంగా వాళ్ళు మేలు కోరుకున్న వాళ్ళమైతే మనం ఇంకా భక్తి ఎక్కువ చేయాలి. మన పిల్లలు, మీరు నిజంగా మీ పిల్లలు మేలు కోరుకుంటున్నారా, ఇంకా ఎక్కువ భక్తి చేయండి. మీరు నిజంగా మీ తల్లిదండ్రులు మేలు కోరుకుంటున్నారా, ఇంకా ఎక్కువ భక్తి చేయండి. ఎందుకంటే మీ భక్తి మిమ్మల్ని మాత్రమే కాదు మీ కుటుంబాల సభ్యులను కూడా కాపాడుతుంది. ఇక్కడ చూడండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే పరీక్షలు చెప్పింది వాస్తవమే. పాండవులు శుద్ధ భక్తులు కాబట్టి పరీక్షితుడికి సుఖదేవ గోస్వామి వచ్చారు, లేకపోతే పరీక్ష స్వయంగా చెప్తారు నెక్స్ట్ శ్లోకంలో. చూడండి మీరు, అదే నేను చెప్పుకున్నాం కదా 5 అధ్యాయాలు చెప్పుకున్నాము. చూడండి మీరు, మీరు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఏ గృహస్థని ఇంట్లో కూడా కనీసం మీరు కేవలం పాలు మాత్రమే తీసుకుంటారు భిక్ష కింద, కానీ ఆవిడ పాలు పిసుకునేంతసేపు కూడా మీరు ఒక దగ్గర ఉండరు. అంటే పాలు తినడానికి ఎంతసేపు పడుతుంది, 10 నిమిషాలు పడుతుందేమో, 5 నిమిషాలు పడుతుందేమో, అంటే 5 నిమిషాలు కూడా మీరు ఒకరి ఇంట్లో వెయిట్ చేయరు. మీరు వెళ్తారు ఆ క్షణంలో, పాలు ఉంటే తీసుకుంటారు లేకపోతే వెళ్ళిపోతారు. పాలు పితికి వస్తాను నాయన కాసేపు ఉండు అంటే అంతసేపు కూడా మీరు ఒక దగ్గర ఉండరు, అంత వైరాగ్యులు మీరు. అలాంటిది మీరు 7 రోజులు 7 రాత్రులు నాతో పాటు ఉండడానికి ఒప్పుకుంటున్నారంటే దీనికి కారణం ఏంటి చెప్పండి? ఇంత కృప నా మీద ఎందుకు చూపిస్తున్నారు చెప్పండి? ఎందుకంటే మీరు స్వయంగా మా యొక్క పూర్వీకులు శుద్ధ భక్తులు అవడం ద్వారా కృష్ణుడు మా పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి మిమ్మల్ని మా దగ్గర పంపించారని చెప్పి. సో అట్మీన్స్ కృష్ణ వాంట్స్ టు ఫేవర్ యూ. కృష్ణుడు మన మీద దయ చూపిస్తే ఏమొస్తుంది, మనకి గురువు వస్తాడు అనమాట. సో గురువు ఈజ్ సెంట్ బై కృష్ణ, అండ్ సో గురువు గివ్స్ కృష్ణ, కృష్ణ గివ్స్ గురువు. కృష్ణుడు గురువుని ఇస్తాడు, గురువు కృష్ణుడు ఇస్తాడు అనమాట, వైస వర్స. అప్పుడు పరీక్షితుడు చివరిగా 2 ప్రశ్నలు అడుగుతారనమాట. ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతారంటే, రీడ్, యచ్ శ్రోతవ్యం అతో జాప్యం యత్ కర్తవ్యం ద్రిభా ప్రభు స్మర్తవ్యం, దిస్ సెకండ్ క్వశ్చన్ రైట్, భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం అని చెప్పి. సో 2 ప్రశ్నలు అడుగుతారు, ఇది 2వ ప్రశ్న శ్లోకం. ఏమడుతారంటే, వాట్ ఎ మ్యాన్ షుడ్ హియర్, అంటే దయచేసి మాకు చెప్పండి నా జనులు అనేవాళ్ళు ఏమి వినాలి, ఏమి జపం చెయ్యాలి, ఏది ఏది స్మరణం చెయ్యాలి, అంటే శ్రవణం ఏం చెయ్యాలి, కీర్తనం ఏం చెయ్యాలి, స్మరణం ఏం చెయ్యాలి, దేని గురించి చెయ్యాలి. ఎందుకంటే శ్రవణం కీర్తనం స్మరణం అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు శ్రవణం ఏం చేస్తున్నారు, న్యూస్ వింటున్నారు. కీర్తనం ఏం చేస్తున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు. స్మరణం ఏం చేస్తున్నారు, పాలిటిక్స్ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి శ్రవణం కీర్తన స్మరణం అందరూ చేస్తున్నారు, కానీ దేని గురించి శ్రవణం చేయాలి, దేని కీర్తనం చేయాలి, దేని స్మరణం చేయాలి, మళ్ళీ ఏమేమి చేయకూడదు చెప్పండి అని అడుగుతారు. ఇది ఒక ప్రశ్న అడుగుతారు. ఇంకో ప్రశ్న ఏం అడుగుతారంటే, ముందు ఆల్రెడీ అడిగాడు కదా అదే ప్రశ్న అడుగుతారు. ఏంటా ప్రశ్న, జనులందరికీ పూర్ణత్వం ఎలా లభిస్తుంది, వాట్ ఈస్ ద పెర్ఫెక్షన్ ఫర్ ఆల్ ద మ్యాన్ కైండ్ అండ్ వాట్ ఈస్ ద పెర్ఫెక్షన్ ఫర్ సంబడీ హూ ఈస్ అబౌట్ టు డై, మరియు మృత్యువు ఆసన్నమైన వ్యక్తికి పూర్ణత్వం ఎలా లభిస్తుంది. సో ఈ 2 ప్రశ్నలు అడుగుతారు అన్నమాట, రైట్. సో సగటు మనిషికి పూర్ణత్వం ఎలా వస్తుంది, రెండోది మృత్యువు సమీపించిన వ్యక్తికి పూర్ణత్వం ఎలా వస్తుంది, అది ఫస్ట్ ప్రశ్న. సెకండ్ సెకండ్ ప్రశ్న ఏంటంటే శ్రవణము కీర్తన స్మరణము దేని గురించి చేయాలి అని అడుగుతారనమాట పరీక్షకులు. సో దానికి సుఖదేవ గోస్వామి నవ్వి సమాధానం చెప్పడం మొదలు పెడతారు. అది రెండో స్కంధంలో మొదలవుతుంది. అంటే భాగవతం లో సుఖదేవ గోస్వామి చెప్తారు. సుఖదేవ గోస్వామి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే రెండో స్కంధం మొదటి అధ్యాయము మొదటి శ్లోకంతో భాగవతము మొదలవుతుంది అనమాట సుఖదేవ గోస్వామి చెప్పడము. సో దిస్ ఇస్ వేర్ భాగవతం ఎండ్స్. భాగవతం మొదటి స్కంధం ఇక్కడతో సమాప్తం అవుతుంది పరిశుద్ధులు అడిగిన రెండు ప్రశ్నలతో. సో దిస్ ఇస్ సో మనం చూసినట్లయితే భాగవతం ఇస్ ఏ పిహెచ్డి సబ్జెక్ట్. ఎందుకంటే ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క సెట్ ఆఫ్ సిద్ధాంతాలను ఇస్తాయి, ప్రిన్సిపల్స్ని ఇస్తాయి. కానీ మనం చూసుకున్నట్లయితే మిగతా ధర్మాల్లో చూసినట్లయితే ఆ ధర్మం ఏ సమయంలో చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది, మరియు భాగవతం ఏ సమయంలో చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడి చూస్తే ఒక వ్యక్తి మృత్యు సమయంలో అన్నిటికన్నా ఎక్కువ సీరియస్ గా ఉంటాడు, అవునా కాదా? సో మృత్యు సమయంలో, మృత్యు సమీపిస్తుంది, జీవితం యొక్క పరమార్థం ఆ సమయంలో కూడా తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాం. కాబట్టి ద సీన్ ఇన్ విచ్ ద భాగవతం ఇస్ స్పోకెన్, భాగవతం చెప్పిన సందర్భం తీసుకున్నట్లయితే అంతకన్నా ముఖ్యమైన సందర్భం ఇంకోటి ఉండదు. ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్న సమయంలో నేను ఎంతటి క్యాజువల్ పర్సన్ సరే, అంటే జీవితాన్ని మొత్తము లైట్ గా తీసుకునే వ్యక్తి అయినా సరే మృత్యు సమయంలో ఎవరైనా సీరియస్ అవుతారు. కాబట్టి అటువంటి సమయంలో ఎవరు క్యాజువల్ గా ఉంటారు. సో అటువంటి సమయంలో మనిషి అనేవాడు యాక్చువల్ ఎప్పుడు ఆలోచిస్తాడు అనమాట. సో భాగవతం అటువంటి సమయంలో చెప్పబడింది. శుద్ధ భక్తుడు మృత్యు సమీపిస్తుంది, అటువంటి సమయంలో అడుగుతారు నా తక్షణ కర్తవ్యం ఏమిటి, జీవితం యొక్క ధ్యేయం ఏమిటి, గమ్యం ఏమిటి అని చెప్పి. సో ద క్వశ్చన్స్ ఆర్ టాప్ మోస్ట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అనేవి కూడా ఆబ్వియస్లీ టాప్ మోస్ట్ ఉంటాయి. సో భాగవతం ఈజ్ ఏ ద సీన్ ద సెట్టింగ్ ద బ్యాక్ డ్రాప్. భాగవతం అనే ఈ యొక్క గ్రంథం యొక్క బ్యాక్ డ్రాప్ తీసుకుంటే చాలా గంభీరమైన పరిస్థితి, గంభీరమైన స్థితి. సాధువులు అందరూ ఉన్నారు, ఒక వ్యక్తి మృత్యువుకి ఆసన సమయం వస్తుంది, అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు, అతను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, అటువంటి సమయంలో భాగవతం వస్తుంది. సో ఇట్స్ అ సూపర్ సెట్టింగ్, సూపర్ క్వశ్చన్స్, పర్ఫెక్ట్ క్వశ్చన్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్. సో ఇట్స్ వండర్ఫుల్. యాక్చువల్లీ దాన్ని మనము రెండో స్కంధం నుంచి చూస్తాము. సో భగవంతుడు మనకి ఏం కోరుకుంటున్నాడు, ఎలా అనుగ్రహిస్తున్నాడు తెలియదు. అట్లీస్ట్ శిష్య రాధా శ్యామ్ సుందర్ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి కృప వలన అట్లీస్ట్ మొదటి స్కంధాన్ని మనము విజయవంతంగా పూర్తి చేయగలిగాము. కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా మంది భక్తులు నా జీవితంలో మొదటిసారి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు నేను యూత్ చెప్పాను తప్ప కాంగ్రిగేషన్కి ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి నా యొక్క ఆలోచన విధానము అది కొంచెం తేడాగా ఉండొచ్చు, కానీ ఐ మే బి లిటిల్ మోర్ అనలిటికల్, కొంచెం తర్కం వితర్కంగా చెప్పుండొచ్చు. బట్ స్టిల్ డివోటీస్ వెరీ ఎంకరేజ్డ్ మీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. మీ వల్ల నేను భాగవతం ఇంకొంచెం శ్రద్ధగా చదవడము, దాని గురించి అనన్వయం చేసుకోవడము చెప్పడం జరిగింది. నాకు ఎంతగా ప్రోత్సహించి నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మీ అందరికి నా యొక్క ఈ కీర్తిం హరేర్ స్వామ్ సత్కర్త్యం గిరా ధన్యాభిదాషితం. సో ఈ యొక్క నా యొక్క ఈ యొక్క వాక్శక్తిని కృష్ణుడి సేవలో ఉపయోగించిన మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎవరికి రెండు ప్రశ్నలు ఉన్నాయంట? వై శమిక్ ముని నాట్ ఆస్క్డ్ శృంగి టు విత్డ్రా ద కర్స్? ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫోర్ హెల్దీ రిలేషన్షిప్స్, ఆ తర్వాత చెప్తాను. సో భక్తి తీర్థ మహారాజ్ అడిగారు వైష్ణవుల యొక్క సత్సంబంధాల కోసము పాటించవలసిన 4 సూత్రాలు. ఓ, అది చెప్పడానికి 1 గంట సేపు పడుతుంది, అది ఇంకొకసారి ఐ విల్ స్పీక్ టు ఆల్ డివోటీస్, వెరీ ఇంపార్టెంట్. కమ్యూనిటీ బిల్డింగ్ లో చాలా ముఖ్యం అది, తర్వాత చెప్తాను. తర్వాత ఇక్కడ శ్రమిక్ ఋషి తన పుత్రుడిని ఎందుకు శాపము వెనక్కి తీసుకోమని చెప్పలేదు అని చెప్పి ఇక్కడ మన శ్యామ్ సందర్భం అడుగుతున్నారు. సో చూడండి, యాక్చువల్గా బ్రాహ్మణులు శాపించిన తర్వాత ఇన్ జనరల్ గా వెనక్కి తీసుకోరు. అయితే ఆ శాపానికి దే ఆల్సో లీనియన్సీస్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము మనం చెప్పుకున్న అష్టావక్రముని, ఆ యొక్క రాజకుమార్తెలు శపించాడు. ఏమో శపించారు, ఫస్ట్ వరం ఇచ్చాడు శపించాడు, కానీ వాళ్ళు ప్రాధాయపడతారు, అప్పుడు ఆ శపాన్ని వెనక్కి తీసుకోరు. కాకపోతే ఇంకొకటి, ఎందుకంటే రామ బాణము ఆడిన మాట వెనక్కి అంత ఈజీగా రావు. బ్రాహ్మణులు శపిస్తే అది వెనక్కి రాదు అసలు ఇన్ జనరల్ కదా. అయితే ఆ శాపం ఉన్నా సరే దానికి శాప విమోచనం ఒకటి చెప్తారు, లేదనుకుంటే సరే శపించండి. ఫర్ ఎగ్జాంపుల్, నారదములు శపిస్తారు నలకొవర్ మణిగ్రీవులకి, శపిస్తారు మీరు ఇలాగా చెట్ల కింద అయిపోతారు చెప్పి. కానీ వాళ్ళు పాదేయపడ్డది ఏం చెప్తారు, సరే సరే చెట్ల కింద అవుతారు, కానీ కృష్ణుడి ఇంట్లో చెట్ల కింద అవుతారు. సో ఆ విధంగా వాటికి కొంచెం లీనియన్సెస్ ఇస్తారు అన్నమాట. అంతేగాని ఇన్ జనరల్ గా బ్రాహ్మణుడు ఒకసారి మాట్లాడిన తర్వాత వెనక్కి రాదు అంత ఈజీగా. సో సిమిలర్లీ ఇక్కడ శ్రమిక ఋషియాలు చెప్పారు మృత్యు అని చెప్పి, రైట్. సో దట్ కర్స్ విల్ బి దేర్, రైట్. సో పరీక్షిత్ మహారాజ్ కావాలనుకుంటే తన యొక్క శక్తితో ఆ కర్సని రివర్స్ చేసుకోవచ్చు, కానీ శ్రమిక ఋషికి తెలుసు పరీక్షితుడు గొప్పవాడు కాబట్టి అతనికి మనం ఏం చెప్పలేము, ప్లస్ అతడు స్వీకరిస్తాడు. సో హీ నోస్ దట్ పరీక్షిత్ ఆల్సో గ్రేట్ సోల్ యాక్చువల్లీ, అండ్ హీ విల్ డూ వాట్ ఈస్ నెసెసరీ, ఏం అవసరమైతే అది చేస్తారని శ్రమిక ఋషికి కూడా తెలుసు. ఎందుకంటే పరీక్షితుడు ఒక స్థాయి తెలుసు కాబట్టి శ్రమిక ఋషికి, శ్రమిక ఋషి కన్నా శృంగి కన్నా కూడా పరీక్షితుడి యొక్క స్థాయి పెద్దది, లైక్ దాట్. బట్ ఇన్ జనరల్ అనే బ్రాహ్మణ కర్సెస్ ను, దట్ కర్స్ ఐ హావ్ నాట్ సీన్ మచ్ వేర్, అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవడం నేను ఇక్కడ చూడలేదు అక్కడ. సో పరీక్షితుడు ఆ యొక్క శాపాన్ని కూడా తనకు ఫేవరబుల్ గానే మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారంటే దాన్ని తను మొత్తం విడిచిపెట్టేసి కృష్ణుడి కథ విని పరంధామాను చేరుకోవడం కోరుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపటి నుంచి భాగవతం 7వ స్కందం ఆధారంగా, సో టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ నాట్ హ్యావ్ లాంగ్ క్లాసెస్. మనకి ఇప్పుడేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం పూర్తి చేయాలి కాబట్టి చాలా ఎక్కువ సమయం పట్టేది. రేపటి నుంచి మనము వీ విల్ హ్యావ్ లిటిల్ షార్టర్ క్లాసెస్. నేను చాప్టర్ బై చాప్టర్ వెళ్ళను, కానీ కొన్ని థీమ్స్ తయారు చేసి ఆ థీమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 డేస్ 7 థీమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆల్ డివోటీస్ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్ కి జయ్, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ్, నితాయ్ గౌర్ ప్రేమానందే.